భగవద్గీత ఒకటి, ఈ ఉపదేశాలు ఒకటి, మీకు ఇష్టం ఉందా ఇష్టం లేదనే సమస్తడు పనులు అనుదినం అలా పారాయణం చేయవలసినటువంటి గ్రంథాలు. భగవద్గీతలో టచ్ చేయకుండా భగవంతుడు కృష్ణుడు టచ్ చేయకుండా విడిచిపెట్టినటువంటి సమస్య లేదు. మీకు ఏదైనా ఆధ్యాత్మిక మార్గం విషయంలో కానీ భౌతిక విషయంలో కానీ మీకు ఏదైనా సందేహం కలిగిందనుకోండి, భౌతిక విషయాల్లో మీ కుటుంబ విషయాల్లో కనీసం ఏ విషయమైనా సరే ఏ కోణంలోనైనా సరే మీకు సందేహం కలిగితే మీరు భగవద్గీత తీసి మీరు చూస్తే మీ సంశయానికి సమాధానం మీరు ఇతరులను అడగక్కర్లేకుండా మీ సంశయానికి సమాధానం మీకు భగవద్గీత కనిపిస్తుంది. 700 శ్లోకాల్లో ఎక్కడ చోట మీ సంశయానికి సమాధానం దొరుకుతుంది, మీ మనస్సు చల్లబడిపోతుంది, మీ మనస్సు శాంతమైపోతుంది, మీ మనస్సు నెమ్మదైపోతుంది. అయితే మన పుస్తకం చదివేటప్పుడు ఏంటంటే మనస్సు మూసేసుకుని చదవకూడదు. మన మనస్సును మూసేసుకుంటాం, మనస్సును మూసుకోకూడదు. ఎవరైనా పెద్దలు చెప్పేటప్పుడు మన మనస్సును విప్పి వినాలి. అది మనం ఇక్కడతో మాట్లాడినప్పుడు కూడా మనస్సును విప్పి మాట్లాడాలి. మన మనస్సును ఓపెన్ చేస్తే భగవంతుడు తన హృదయాన్ని కూడా మనకిస్తాడు. అంటే భగవద్గీతలో మీరు చదివి కొద్దీ దాని రుచి తెలుస్తుంది, దాని అంతస్తు తెలుస్తుంది. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు గీత చదవండి. ఇష్టమైన పని అందరూ చేస్తారు, మీరు చేస్తారు, నేను చేస్తాను, అందరూ చేస్తారు. ఇష్టమైన పని మనకి ఇష్టం ఉన్నా మనకి ఇష్టం లేకపోయినా మన ఇష్టాన్ని అయిష్టాన్ని మూట కట్టి ఓ పక్కన పెట్టి మనం భగవంతుడు చెప్పిన మాటలను హృదయపూర్వకంగా స్వీకరించి, అంటే మన అహంకారంతో మన మమకారంతో సంబంధం లేకుండా మన భగవంతుడు చెప్పిన మాటలు మనం హృదయపూర్వకంగా తీసుకుని ఆచరిస్తే అది మనకు అనుభవంలోకి వస్తుంది. మనం శరీరంలో ఉండగానే అద్వైత ఆనందాన్ని, ఆత్మ ఆనందాన్ని, ఆ మోక్ష సుఖాన్ని ఇక శరీరంలో ఉండగానే పొందవచ్చు. ఇంతవరకు మనకి ఇంద్రియ ఆనందం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఇంద్రియాలకి సంబంధించిన ఆనందం ఎలా ఉంటుందో మన భగవద్గీత చదవక్కర్లేదు, అందరికీ తెలుసు. అయితే ఆత్మానందం ఎలా ఉంటుందో, మోక్షానందం ఎలా ఉంటుందో, అద్వైతానందం ఎలా ఉంటుందో మనకి తెలియదు. అది భగవద్గీత చదివి అది మనం అర్థం చేసుకుని మనం జీర్ణం చేసుకుని ఆచరిస్తే అది సుఖం అనేది నిజంగా ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది. కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం, కర్మకిం పరం కర్మ తజ్జడం, కృతి మహోదగౌ పతన కారణం, ఫలమ శాశ్వతం గతి నిరోధకం, ఈశ్వరార్పితం నేచ్ఛయా కృతం చిత్తశోధకం ముక్తి సాధకం. ఇది ఉపదేశారంలో మొట్టమొదటి 3 శ్లోకాలు కూడా కర్మయోగానికి సంబంధించినటువంటి శ్లోకాలు. భగవాన్ ఏం చేశారంటే, సాంప్రదాయంగా మన భారతదేశంలో వస్తున్నటువంటి కర్మయోగం, భక్తి యోగం, ఈ యోగాలన్నింటినీ మొదట 15 శ్లోకాల్లో చెప్పుకొచ్చారు. పూర్వం మన ఋషుడి దగ్గర నుంచి మన వేదకాలం నుంచి వచ్చిన సాంప్రదాయాల్ని 15 శ్లోకాల ఉపదేశాలలో మొట్టమొదటి 15 శ్లోకాల్లోనే చెప్పారు. తర్వాత చివరి 15 శ్లోకాల్లో ఏం చేశారంటే, ఆయన హృదయాన్ని అంటే ఆయన అనుభవించినటువంటి, ఆయన డైరెక్ట్ గా అనుభవం పొందినటువంటి ఆత్మ విద్యను తీసి ఆయన హృదయంలోంచి తీసి చివరి 15 శ్లోకాలు చెప్పారు. చివరి 15 శ్లోకాల మటుకి ఆయన ఎందుకు ఈ భూమి మీదకి ఏ విద్యను, ఏ నేను గురించి అయితే మనకు చెప్పడానికి వచ్చారో దాని గురించి చివరి 15 శ్లోకాల్లో ఆయన ఎంతగానో వివరించారు. అదో అని చెప్పారు, ఎవరైనా ఉపదేశం చెబుతారని స్వామి మాటంటే ఉపదేశము ఉపదేశ సారంలో ఉంది అని చెప్పేవారట. మీరు ఆధ్యాత్మిక లోయల్లోకి దిగాలంటే, ఆధ్యాత్మిక ప్రశాంతిని అనుభవించాలంటే, మీ జన్మ మరణాలకి అతీతమైనటువంటి సుఖం మీరు తెలుసుకోవాలంటే, పరలోక రాజ్యాన్ని మీరు మూసేసుకుంటున్నారు అది మీకు తెలుగుపడాలండి. కేవలము ఎవరో పూజారులు చెప్పే, ధర్మశాస్త్రాలు చెప్పే మాటల గురించి సంతృప్తి పడదు. పరలోక రాజ్యం, స్వర్గరాజ్యం, పరలోక రాజ్యం, మోక్ష రాజ్యం, నిర్వాణ స్థితి హృదయంలో ఉంది, ఇప్పుడే ఉంది, ఇక్కడే ఉంది. దీన్ని మీరు మీ చేతులతో మూసేసుకోవద్దు, మీ మనస్సుతోటి మూసేసుకోవద్దు. ఏదో ధర్మమని అధర్మమని ఎవరో చెప్పిన మాటలు చూసుకుని మీరు డైరెక్ట్ గా మీకున్నటువంటి మీ హృదయంలో ఉన్న దేవాలయాన్ని మీరు మూసేసుకోవద్దు. కేవలం ధర్మశాస్త్రం అనేది చిలక పోలికల కింద పలికే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని సాక్షాత్తి పుణ్యానికి పాపానికి రాగానికి ద్వేషానికి ద్వంద్వాలకి అతీతంగా ఉన్నటువంటి ఈ పరలోక రాజ్యం, ఈ స్వర్గ రాజ్యం, ఈ మోక్ష రాజ్యం, ఈ నిర్వాణ స్థితి, ఈ వైకుంఠ స్థితి, ఈ కైలాస స్థితి నీ హృదయంలోనే ఉంది. అది నీ చేతులతో నువ్వు మూసుకుంటావు ఎందుకు? ఎందుకు నీ స్వరూపమైన సుఖానికి నువ్వు దూరం అయిపోతున్నావు? ఆత్మశాంతి కనుక తెలిస్తే మనం ఎవడైతే దేవుణ్ణి దేవుడు అనుకుంటున్నామో, ఏదైతే ప్రకృతి పంచభూతాలు జీవుడు సూర్యుడు చంద్రుడు ఏదైతే ఇదంతా అనుకుంటున్నాం, ఏదైతే జన్మలు పునర్జన్మలు పరలోకాలు స్వర్గరాజ్యాలు నరకరాజ్యాలు ఏదైతే ఇవన్నీ అనుకుంటున్నామో, ఏమండి ఏదైతే అనుకుంటున్నామో ధ్యాన్ని నేను చెప్పిన సమస్తాన్ని కూడా నీ హృదయానికి మింగేసి శక్తిని హృదయానికి ఉందన్న సంగతి నీకు ఇప్పుడు తెలుస్తున్నాయి. నదుల్లో ఉన్న నీరంతా వెళ్ళి సముద్రంలో ఏ విధంగా అయితే లయమైపోతున్నాయో, జగత్తే కాదు, జీవుడే కాదు, అహంకారమే కాదు, నువ్వు అనుకునే దేవుడు కూడా నీ హృదయంలో లయమైపోతాడు. ఎవరో చెప్పిన మాటలను పుచ్చుకుని ధర్మాలని అధర్మాలని స్వర్గాలని పునర్జనములని ఎవరో కల్పించి చెప్పిన విషయాల గురించి ఎందుకు నువ్వు నీ హృదయంలో ఉన్న రాజ్యానికి నువ్వు దూరం అయిపోతున్నావు? ఏ భగవంతుడు చెప్పాడు నువ్వు కర్మ చేస్తున్నావు, సాత్విక కర్మ చేయి. ఈ అంబేద్కర్ రాజ్యాన్ని గురించే మనం ఆలోచిస్తుంటాం, దేవుని రాజ్యాంగం కూడా ఒకటి ఉందన్న సంగతి మనం మర్చిపోయాం. అంబేద్కర్ రాజ్యాంగమే మనకు గుర్తుకొస్తాను, కానీ భగవంతుడు రాజ్యాంగం అనేటువంటి ఉంది, వాడి కర్త, వాడి ప్రభువు, వాడి యొక్క ప్లాన్ ప్రకారం ఈ సృష్టి నడుస్తుంది. మరి అంబేద్కర్ రాజ్యాంగానికి 90 సవరణలు ఎందుకు అదంతా నిజమైతే? అంచేత మనకు జీవ లక్షణాలు ఉన్నాయి కాబట్టి అంబేద్కర్ రాజ్యాంగమే జ్ఞాపకం వస్తుంది. కానీ దేవుని రాజ్యాంగం ఉంటుంది, అది నీ కళ్ళ కనిపించకపోవచ్చు, నీ మెదడుకు అందకపోవచ్చు, కానీ దేవుని చట్టం ప్రకారమే, దేవుని ఆజ్ఞ ప్రకారమే, దేవుని యొక్క ఆజ్ఞని ఉల్లంఘించడానికి వీలు లేదు. ప్రతి స్వల్ప విషయంలో కర్తురాజ్ఞ కర్త్యతే ఫలం. అంచేత నువ్వు ఎంత నువ్వు ఎటువంటి పని చేసినా నువ్వు చేసే పనిని బట్టి కాదు, దాని ఫలితం దాన్ని నిర్ణయించేవాడు, ఆ పని దాని రిజల్ట్ ఇచ్చేవాడు కేవలం ఈశ్వరుడు మాత్రమే. ఆయన స్వతంత్రుడు, నువ్వు స్వతంత్రుడు కాదు, నువ్వు చేసే పని జడం. అంచేత ఈశ్వరుడు ఎందు గౌరవం ఉంచు, ఈశ్వరుడు ఎందు నువ్వు డెడికేట్ సమర్పణ అయ్యి నువ్వు కనుక పని చేస్తుంటే ఆశించినా ఆశించకపోయినా ఆయన ఆర్డర్ ప్రకారం, ఆయన ప్రణాళిక ప్రకారం, ఆయన రాజ్యాంగం ప్రకారం నీ కోటా నీకు వచ్చేస్తుంది. మనం చేస్తున్న పనికి గుర్తింపు కోరుతుంటాం అంటే అందరూ కోరుకుందామంట, పర్సనల్ డిజైర్. అందులో నాకు కోరిక ఉందన్నమాట. అంటే నా కోరిక ఏం చేస్తుంది? నా మనస్సుని పాడు చేస్తుంది. మనస్సులో ఏదైనా ఉన్నప్పటికీ కనీసం అందరి చేత నేను గుర్తించబడాలనే భావన నాకు ఉన్నప్పటికీ అది సకామ కర్మే, అది కోరికతోడు చేసి కర్మే, అది నిష్కామ కర్మ కాదు. యాక్షన్ విత్ డిజైర్, యాక్షన్ వితౌట్ డిజైర్. కోరికతోడు చేసి పని, కోరిక లేకుండా చేసి పని. కోరికతోటి చేసి పని చేసావా దానికి ఫలితం వస్తుంది, మంచికి మంచి వస్తుంది, చెడుకు చెడు వస్తుంది. కోరిక లేకుండా చేస్తే నీకు ఫలితం రాదేమో నువ్వు అనుకో, కోరిక లేకుండా పని చేసినా నీకు ఫలితం వస్తుంది. అయితే అదనంగా నీకు లాభం ఏంటంటే నీకు చిత్తశుద్ధి కలుగుతుంది, నీ మనస్సు బాగుపడుతుంది, నీ మనస్సు నిర్మలమవుతుంది. ఎప్పుడైతే మనస్సు నిర్మలమైందో పరలోక రాజ్యం అన్నారు చూసారండి, అది ఒక్కసారి మనకి తెలియకుండానే మన ఊహలతోటి సంబంధం లేకుండానే ఈ హృదయంలో ఒక్కసారి వ్యక్తమవచ్చు. భగవద్గీతలో మాట చెప్పాడండి, స్వార్థపరుడు తన స్వార్థం కోసం ఎంత కష్టపడి పనిచేస్తాడు, పండితుడు లోక సంగ్రహం కోసం అంత కష్టపడి పనిచేస్తాడు. బాహ్యానికి చూస్తే ఇద్దరిది సమానాన్ని పడి, ఒకరికి మోక్షం వస్తుంది, రెండవరికి ఏమొస్తుందంటే బంధంలో పడతాడు, జన్మలు పునర్జన్మలో పడతాడు, కర్మ సముద్రం, ఉప్పు సముద్రంలో పడితే బయటకు వచ్చేయచ్చు. మనం ఉప్పు సముద్రంలో పడ్డట్టున్నాడు, ఎందుకు పడతాడంటే కర్మ సముద్రంలో పడతాడు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం, పని చేసేటప్పుడు మనం అందరం కూడా ఫలితం గురించి ఆశిస్తాం. ఫలితం గురించి ఆశించకపోతే ఫలితం రాదని మన ఉద్దేశం. ఇది అక్కడ చెబుతున్నాడు కర్తృరాజ్ఞయ, నువ్వు ఆశించినా ఆశించకపోయినా ఆయన రాజ్యాంగాన్ని బట్టి ఆయన ప్రణాళికను బట్టి అది వచ్చేస్తుంది. కానీ రాజేమో నువ్వు కంగారు పడుతున్నావు, అదే కర్తృరాజ్యం. ఎవరు ఉల్లంఘించలేరు, ఈ రాష్ట్రపతులు కానీ ఈ ముఖ్యమంత్రులు కానీ ఎవరు ఉల్లంఘించలేరు దేవుని రాజ్యం. సిక్కులు ఇంకొక 2-3 రోజుల్లో ఇందిరాగాంధీని పేలుస్తారనగా సెక్రటరీ రాశాడు, మీ కాపలాదారులు సిక్కులు ఉన్నారు, వాళ్ళని వెంటనే తొలగించండి, వాళ్ళ వల్ల మీకు ప్రాణానికి భయం ఉండొచ్చు అని చెప్పి సిక్కుల్ని వెంటనే మీ బాడీ గార్డ్స్ నుంచి మీ ఇంటి దగ్గర కాపలా కాసి వాళ్ళ నుంచి వెంటనే ఇమీడియట్ గా తొలగించండి అని నోటు పెట్టి పంపించాడు. ఇమీడియట్ అర్జెంట్ ఫైల్స్ అని ఉంటాయండి, దానిలో పెట్టి పంపించాడు. పంపిస్తే అవి ఏం చేసిందండి, మాకు సిక్కులు, హిందువులు, మహమ్మదీయులు అందరూ సమానమే అందవు. ఆవిడకి అట్లండి, అందరూ సమానమే అట్లండి. ఇందిరాగాంధీ అయినా అస్వతంత్రురాలే, మీరు అస్వతంత్రులే, నేను అస్వతంత్రుడే. ఎవడు స్వతంత్రుడు? జ్ఞాని స్వతంత్రుడు, దేవుడు స్వతంత్రుడు, ఆత్మజ్ఞాని. ఆత్మజ్ఞాని మట్టికే, ఆత్మను తెలుసుకున్నవాడు మట్టికే, ఉన్న వస్తువును ఉన్నట్టుగా గ్రహించిన వాడి మట్టికే జ్ఞాని, వాడు ఒక్కడి మట్టికే స్వతంత్రుడు. మనం స్వతంత్రులు కాదు అస్వతంత్రులు. నాకు మతభేదం లేదు, కులభేదం లేదు, అంచేది ఇక్కడ నా యొక్క హౌస్ లోంచి అంటే నా ఇల్లు నా ఇంట్లో నా కాంపౌండ్ లో కాపలా కాసు వాళ్ళు చిక్కులు ఉంటే అందరితో పాటు వాళ్ళు ఉంటారు, వాళ్ళని తొలగించవలసినటువంటి ఆ ఫైల్ ఆ నోట్ నేను చేసి రిజెక్టెడ్ అని రాసేసి అప్పుడు ఏమైంది, ప్రైమ్ మినిస్టర్ గారి యొక్క రాజ్యాంగం, సెక్రటరీ గారి రాజ్యాంగం, అంబేద్కర్ రాజుగారి రాజ్యాంగం, ఎవరి ఏదైతే సెక్రటరీ ఊహించాడో ఈ ఫైల్ రిజెక్టెడ్ అని వాళ్ళు రాసిన తర్వాత 2 రోజుల్లో ఆ ఆశిక్కులే కాల్ చంపేశారు. ఇదండి ఈశ్వరుడు యొక్క మాయ, ఇదే మా ఇంటి నా మాయను ఎవరు జయించలేరని గీతలో కృష్ణుడు చెప్పటంలో ఇదే, నా మాయను ఎవరు అతిక్రమించలేరు. వాట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్, వాట్ ఈస్ నాట్ బౌండ్ టు హ్యాపెన్ విల్ నాట్ హ్యాపెన్. పని చేసేటప్పుడు మనం ఆందరం కూడా ఫలితం గురించి ఆలోచిస్తాం, ఫలితాన్ని ఎంజాయ్ చేయడం కోసమే, ఆ ఫలితాన్ని బోధించడం కోసమే, ఆ ఫలితాన్ని అనుభవించడం కోసమే ఫలితాన్ని కోరుకుంటారు, లేకపోతే ఫలితం అక్కర్లేదు. అంటే ఎప్పుడైతే బోధిస్తున్నాడో ఇదే భగవాన్ చెప్పారు, నీ భోగానుభవం అయిపోయిన తర్వాత నీకు వచ్చిన ఫలితాన్ని అనుభవించాక నీకు వచ్చినటువంటి ఫలితాన్ని ఎప్పుడైతే అనుభవించడం పూర్తయిపోయిన తర్వాత అది బోధించాక అది ఊరికే పోదు, అది వాసనై నీ హృదయంలోనే దాక్కుంటుంది, అది ఎక్కడికి బయటకెళ్ళదు. నీ భోగానుభవం అయిపోయిన తర్వాత అది వాసనగా నీ హృదయంలోనే ఉంటుంది, మళ్ళీ ఆ వాసన ఆ పని నీ చేత చేయిస్తూ ఉంటుంది, అది రిపీట్ చేయిస్తూ ఉంటుంది, అది రిపీట్ చేయిస్తూ ఉంటుంది అని చెప్పారు. అంటే పని చేస్తాం, పని చేస్తే ఫలితం వస్తుంది, ఆ ఫలితాన్ని అనుభవిస్తాం, ఆ ఫలితాన్ని భోగిస్తాం, భోగించినప్పుడు ఒక వాసన పడుతుంది, ఒక సంస్కారం పడుతుంది, మళ్ళీ ఆ సంస్కారాన్ని అనుసరించి మళ్ళీ పని చేస్తాం. ఇదే కర్మ సముద్రం, ఇందులోంచి నువ్వు బయటకు రాలేవు. ఆ సముద్రాన్ని క్రాస్ చేయడం ఎంత కష్టం, ఈ కర్మ సముద్రంలోంచి బయటకు జీవుడు రావడం కూడా అంతే కష్టం. ఈ కర్మ సముద్రంలో పడ్డవాడు అసలు గతే రాదు వాడికి, ఎంతసేపు ఏది బాహ్యమైన మాటలు చెబితే వింటా ఉంటాడు, కానీ ఎవడి కర్మ సముద్రంలో ఉన్న మనిషి పరలోక రాజ్యాన్ని మూసేసుకుంటాడు, పరలోక రాజ్యం గురించి ఎవడైనా చెప్పినా వాడి చెవులు వినవు, వాడి కళ్ళు చూడవు. గుడి కట్టించండి పుణ్యం వస్తుంది, ఇంకో లేదా చెయ్యండి లేదా సంతర్పణ చెయ్యండి పుణ్యం వస్తుంది అంటే ఇటువంటి మాటలు వింటారు. వాడికి పుణ్యం వస్తుందంటే వింటాడట, గతి గురించి చెబితే విందట, మోక్షం గురించి చెబితే వాడు విందట. ఎందుచేత మోక్షం అనేది అక్కడ గుర్తింపే వాడికి రాదు, మోక్షం యొక్క వైభవం వాడికి తెలియదు, మోక్ష సుఖం ఎలా ఉంటుందో తెలియదు. ఈ కర్మ సముద్రంలో పడ్డ మనిషి పరలోక రాజ్యం వైపుకు ఆడి ముఖమే తెప్పడట. శాశ్వతమైనటువంటి జీవితానికి జన్మ మరణ అతీతమైనటువంటి శాశ్వతమైన జీవితం గురించి చెప్పే మాటలు ఎవరైనా చెప్పినా ఆ మాటలు రుచించవటండి. అంచేత నువ్వు శాస్త్రాన్ని శ్రవణం చేసి గమ్యాన్ని మటికి ఆత్మవైపుకే పెట్టుకో, జన్మ గురించి కానీ పునర్జన్మ గురించి కానీ లేదా ఇతర లోకాల్లో ప్రయాణాల గురించి కానీ వీటి గురించి అంత లక్ష్యంగా భగవాన్ చెప్పేవాడు కాదు. గణపతి శాస్త్రి గారు భగవాన్ అడిగారు, ఇప్పుడు చూసినా మీరు ఆత్మ గురించే చెబుతున్నారు, అది తప్పించి అది వేరు చేసి ఇంకో విషయం గురించి ఎప్పుడు మీరు మాట్లాడరు ఏమిటండి. అప్పుడు భగవాన్ గారు ఉన్నది అదే అంటే దాని గురించి చెబుతున్నాను, అది తప్పించి ఏది చెప్పినా అబద్ధం చెప్పినట్టు వచ్చింది, మళ్ళీ నా నోటితో అబద్ధాలు చెప్పి ఏమంటే ఇంతవరకు మీకు చెప్పిన అన్ని అబద్ధాలు ఇవన్నీ మర్చిపోండి, ఆఖరి నిజం చెబుతున్నానని ఆత్మ గురించి చెప్పమంటారా, రాగ ఎదుట మనిషికి రాగానే నిజం చెప్పమంటారా అని అడిగారు. మనకేమో స్వప్నం అబద్ధం, జాగ్రత్త నిజం, మన అందరికి కూడా స్వప్నం అబద్ధం, జాగ్రత్త నిజం. భగవానికి ఏంటి స్వప్నం ఎటువంటిది, ఎంత అబద్ధమో సమానమైన డిగ్రీ, మళ్ళీ కాస్త కోస్త కాదు, అది ఎంత అబద్ధమో జాగ్రత్త అవస్థ కూడా అంతే అబద్ధం. భగవానికి స్వప్నావస్థ ఎంత అసత్యమో జాగ్రత్త అవస్థ కూడా అంతే అసత్యము. ఇది ఇక్కడ భగవాన్ చెప్పింది, కృతి మహోదదు పతన కారణం ఫలం అశాశ్వతం గతి నిరోధకం ఈశ్వరాత్మీతం నేచయ కృతం చిత్త శోధకం ముక్తి సాధకం. అందుచేత నీ మనసు ఎంచేపు ఆత్మ ఎందే లక్ష్యంగా పెట్టుకో, దాని గురించే నువ్వు మననం చెయ్యి, ఆత్మనే మననం చెయ్యి. మన విషయాల్ని మననం చేస్తున్నాం, ఆత్మని పొందాలని అనుకుంటున్నాం, నువ్వు నిరంతరము ఆత్మనే మననం చెయ్యి, నిరంతరము ఆత్మని మననం చేయగా 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 నువ్వు ఆ స్వరూపం పొందుతావు, నువ్వు ఆత్మని పొందుతావు, అది అవుతావు. అంచేత ఆత్మని సంపాదించటం అంటే ఆత్మగా ఉండటం, ఆత్మగా అవ్వటం. అందుచేత ఆత్మలో నీ నిలబడగలగాలంటే నీ మనస్సు అంతర్ముఖం కావాలి, నీ మనస్సు పలచబడాలి, నీ మనస్సు కోరికల్లోంచి వాసనల్లోంచి విడుదల పొందాలి. అంచేత పరమేశ్వరుని కానీ ఆత్మ కానీ నిరంతరము చింతించాలి. నిరంతరము చింతించాలంటే భావనా బలం ఉండాలి, భావనా బలం లేని వాడు నిరంతరము చింతించలేడు. భావనా బలం ఏ మనిషికైతే లేదో వాడు నిరంతరం ఈశ్వరుని కానీ ఆత్మను కానీ చింతించలేడు. కొంతమంది గౌరవం కోరుతారు, గౌరవం కోరి పని చేస్తూ ఉంటారు. గౌరవాన్ని కోరటం ఎటువంటిదో, నాకు ఆదవరం రాకూడదు అనుకోవటం కూడా అటువంటిదే. ఇది కూడా కర్మ సముద్రంలో పడ్డట్టేవాడు. గౌరవం నాకు కావాలనుకోవటం ఎటువంటిదో, నాకు అడవరం రాకూడదు అనుకోవటం కూడా అటువంటిదే. అంచేది కించిత్ కూడా ఇతర విషయాల మీదకి వెళ్లకుండా ఎవడైతే నిరంతరం ఆత్మను చింతిస్తున్నాడో వాడి నిజమైన భక్తుడు. అయితే నువ్వు ఆత్మను చింతిస్తుంటే, దేవునే చింతిస్తుంటే నీ కోరికలు నెరవేరవేమో అని నీకు భయం. అదే భగవాన్ చెప్పారు, ఆ భయం నీకు అక్కర్లేదు, నీ అహంకారానికి శక్తి లేదు, నీ పలుకుబడికి శక్తి లేదు, నీ గౌరవానికి శక్తి లేదు, నీ జీవుడికి శక్తి లేదు. శక్తి నీది కాదు, శక్తి పరమేశ్వరుడిది. భారతదేశంలో ప్రతిభకు గౌరవం లేదు కాబట్టి, ప్రతిభకి విలువ లేదు కాబట్టి ఈ ఓటర్ సందరూ ఒక రాజీవ్ గాంధీని ఒక ఈపీ సింగ్ ని ఎన్నుకున్నారు. ఈ ప్రతిభ కావాలి, ప్రతిభ కావాలి, ప్రతిభ కావాలని రోడ్ల మీద కేటాయించే వాళ్ళకి ప్రతిభావంతులు నిలబెడితే వాళ్ళకు ఓట్లేస్తారా? ఒక ప్రతిభావంతులు అడిగిన ప్రశ్న. ఎవరైతే రోడ్ల మీద జెండాలు పుచ్చుకుని ప్రతిభకు ఇవ్వాలి, ప్రతిభకు గౌరవం ఇవ్వాలని ఎవరైతే కేకలు వేస్తున్నారో వాళ్లే నిజమైన ప్రతిభావంతుడు. ఎవడైనా ఎలక్షన్ లో నిలబడితే ఆ ప్రతిభావంతుడికి ఓట్లు వేస్తారా? అంటే ప్రతిభావంతుడికి ఉద్యోగాలకు సంబంధించినంతరికి ప్రతిభ కావాలా, అది ఓటు వేసేటప్పుడు ప్రతిభ అక్కర్లేదా అని. అదే శారదమ్మ చెప్పింది, నీకు తెలివి ఉంటే మంచిదే, నీకు ప్రతిభ మంచిదే, అయితే ఆ ప్రతిభతోటి నువ్వు జ్ఞానాన్ని సంపాదించడానికి ప్రయత్నం చెయ్యి, మేన్ సూపర్ మేన్ చేయడానికి ప్రయత్నం చెయ్యి. నీ ప్రతిభ పేరు చెప్పి కులానికి కులానికి మధ్య, మతానికి మతానికి మధ్య నువ్వు భేదాన్ని పెంచుతుంది ప్రతిభ ఎలా అవుతుంది? మనిషి ఒక బ్యాడ్ మ్యాన్ గుడ్ మ్యాన్ చెయ్యి, ఒక గుడ్ మ్యాన్ ఇంకా బెటర్ మ్యాన్ చెయ్యి, ఆ బెటర్ మ్యాన్ ని బెస్ట్ మ్యాన్ చెయ్యి, అది ప్రతిభ అంటే. అంతేకాని కేవలం నీ తెలివితేటను ఉపయోగించి మనిషికి మనిషికి దూరం పెంచడం అది ప్రతిభ కాదు. భగవాన్ చెప్పారు, అరుణాచలం చూడటానికి వచ్చిన వాడు ఎవడు వట్టి చేతులతో బయటకెళ్ళడు. నాస్తికుడు ఆస్తికుడు అవుతాడు, ఆస్తికుడు భక్తుడు అవుతాడు, భక్తుడు జ్ఞానం అవుతాడు, కానీ ఒక్కడు కూడా వట్టి చేతులతోటి క్షేత్రంలోంచి బయటికి వెళ్ళడు. ప్రాణాయామాలు చేస్తున్నాం, ఎన్నో కష్టపడుతున్నాం, మరి మాకి ఇంత కష్టపడినప్పుడు ఈ మాకే మోక్షం రాబోతుంది? అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివని స్మరణ చేస్తేనే వచ్చేస్తుందా మోక్షం? అని మోక్షం వచ్చేస్తుందండి అని భగవాన్ అడిగారు. భగవాన్ ఏం చెప్పారండి, ఇది భీవారం కోర్టు తీర్పు కాదు, ఏలూరు కోర్టు తీర్పు కాదు, హైకోర్టు తీర్పు కాదు, ఇది శివుడు తీర్పు, ఇది సుప్రీం కోర్టు తీర్పు, ఇది ఫైనల్ వర్డ్, ఇది లాస్ట్ వర్డ్. నువ్వు భీవారం కోర్టులో తీర్పు చెబితే నువ్వు ఏలూరు వెళ్తావు అప్లై చేసుకోవడానికి, ఏలూరు కోర్టులో తీర్పు చెబితే అప్లై చేసుకోవడానికి హైకోర్టుకి వెళ్తావు, హైకోర్టుకి వెళితే హైకోర్టు నీ కేసు పేలైతే సుప్రీంకోర్టుకి వెళ్తావు, సుప్రీంకోర్టులో నీ కేసు పేలైతే ఎక్కడికి వెళ్తావు? అది ఫైనల్, అది లాస్ట్ వర్డ్, అది ఫైనల్ వర్డ్. ఏది సుప్రీంకోర్టు? భగవంతుడు చెప్పిన మాట సుప్రీంకోర్టు, దానికి తిరుగు లేదు, దానికి అప్పీల్ లేదు. ఇప్పుడు ఎక్కడ చేస్తావు నువ్వు అప్పీల్? ఎక్కడ చేస్తావు? అది దేవుని ఆజ్ఞ, అది ఈశ్వరుని యొక్క ఆజ్ఞ, అది శివాజ్ఞ, అది సుప్రీంకోర్టు రూలింగ్. అది ఇప్పుడు ఎక్కడ చేస్తావు నువ్వు అప్పీల్? ఎక్కడ చేస్తావు? ఏదైతే నీకు నీకు దేవుడికి పంచభూతాలకి సూర్యుడికి చంద్రుడికి ఈ సమస్త జగత్తుకి ఏ వస్తువు అయితే ఆధారంగా ఉందో అదే నువ్వు అయి ఉన్నావు. అన్ని నీలో మునిగా వస్తువుని పట్టుకోవడం మానేసి ఎంతకు అయ్యా ఈ పూర్వజన్మ పనజన్మ పరజన్మ ఏంటి లాభము నష్టము కష్టము సుఖము రాగము ద్వేషము ఎందుకు అయ్యా ఈ చిల్లర గొడవలో పట్టుకుని ప్రవాహంలో ఎందుకు కొట్టుకుపోతావు? నువ్వు ధర్మం చేశావు మంచిదే పుణ్యం వస్తుంది అనిపిస్తావు, లేకపోతే నువ్వు పాపం చేశావు నీకు చెడ్డ ఫలితం అనిపిస్తావు, నరకాన పోతావు అక్కడ కొంతకాలం అనిపిస్తా పోతావు. అది శాశ్వతం కాదు, అది శాశ్వతం కాదు, అది నిత్యం కాదు, ఇది నిత్యం కాదు. ఏదైతే ఈ జగత్తుకు ఆధారంగా ఉందో, ఏదైతే జీవుడికి ఆధారంగా ఉందో, ఏదైతే దేవునికి ఆధారం, నీకే కాదు, ఈ జగత్తుకే కాదు, ఈ పంచభూతాలకే కాదు, ఈ సూర్యుడికే కాదు, ఈ చంద్రుడికే కాదు, ఈ దేవునికి కూడా ఏదైతే ఏ వస్తువు అయితే ఆధారంగా ఉందో ఆ వస్తువే నువ్వయ్యున్నప్పుడు దాన్ని తెలుసుకోవటం వదిలేసి సరాసరిగా సూటిగా దాన్ని ఫేస్ చేయటం మానేసి, దాన్ని అన్వేషించడం మానేసి, దాన్ని వెతకడం మానేసి, అందులో దిగటం మానేసి, చొచ్చుకుని 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 దూసుకుపోయి సరే సరాసరిగా వెళ్ళి ప్రలోభాలకు లోని కాకుండా ఆత్మని పట్టుకోవడం మానేసి ఈ జన్మేమిటి ఆ పూర్వజన్మ ఏంటి నేను చనిపోయిన తర్వాత ఏమవుతాను ఎందుకు వచ్చిన చిల్లర గొడవలా ఎందుకు ఇలా జన్మలను పాడు చేసుకుంటావు ఎందుకు నీ కాలాన్ని ఇలా పాడు చేసుకుంటావు పూర్వజన్మల గొడవ ఎందుకు పరజన్మల గొడవ ఎందుకు అసలు ఈ జన్మ ఒకటి నిజమైతే పరజన్మ నిజమే ఈ జన్మ ఒకటి నిజమైతే పూర్వజన్మ నిజమే అది ఇదే నిజం కానప్పుడు ఉత్తర జన్మ ఎలా నిజం వచ్చిందయ్యా? భగవాన్ అన్నారు, ఏమంటే నాకు పూర్వజన్మ గురించి తెలుసుకోవాలని చెబుతారని. నిజంగా నేను చెబుతాను, ఈ జన్మలో ఉన్న దుఃఖమే నువ్వు భరించలేకపోతున్నావు, పూర్వజన్మల విషయాలు నీకు జ్ఞాపకం వస్తే దుఃఖాన్ని కూడా మోయగలవు అనుభవం. జ్ఞానికి తెలుస్తుంది ప్రాణ ప్రయాణ టైములో ఆ జీవుడు ఎక్కడికి వెళతాడో జ్ఞానికి తెలుస్తుందని 15వ అధ్యాయంలో భగవంతుడు చెప్పాడు. చెబుతాను నీకు ఏది ఏమి కలిసి వచ్చింది. భగవంతుడు మాట చెప్పాను గీతలో, మీకు చివరి టైంలో ఏ దృశ్యం అయితే మీ మనస్సును మెదిపేస్తుందో అది మనుషుడి జన్మలో మీకు ఆ గుర్తుపోదా. మీకు భగవంతుని ఎందే మీకు బాగా స్మరణ ఎందు మీరు మరణం వచ్చింది అనుకోండి, భగవంతుని ఎందు ధ్యాస ఎందు దానికి సంబంధించినట్టు ఒక బెటర్ లైఫ్, ఒక ఉత్తర జన్మ అంటే మంచి జన్మ అంటే ఇంతకంటే ప్రమోషన్ అన్నమాట. మీకు ప్రమోషన్ అయినటువంటి జన్మ మంచి జన్మ రావచ్చు భగవంతుడి యొక్క స్మరణతో మీకు కనకొస్తే. నన్ను స్మరించుకుంటూ ఉంటే మంచి జన్మ వస్తుందని భగవంతుడు చెప్పాడు. భగవాన్ ఏమన్నారంటే వ్యవసాయదారుడు వ్యవసాయాల విషయాల గురించి స్మరిస్తూ ఉంటాడు, ఇంకేదో వైద్యం గురించి సైన్స్ గురించి ఆలోచించేవాడు పోనీ అతను సైంటిస్ట్ అవ్వచ్చు. అలాగే భగవంతుడి గురించి స్మరించేవాడికి మంచి జన్మ, మంచి ఆధ్యాత్మిక వికాసం పొందే జన్మ రావచ్చు. కానీ భగవంతుని గురించి స్మరించే ఈయనేనవుడు, వ్యవసాయం గురించి స్మరించే ఈయనేనవుడు, ఈ సైన్స్ గురించి స్మరించే ఈయనేనవుడు, ఈ నేను గురించి మీ రోజులేసి ఎంతకాలం చూసినా స్మరించటాలేనా. దేవుని గురించి నువ్వు స్మరిస్తున్నావు, దేవుని గురించి స్మరించే ఈయనేనవుడు. అగ్రికల్చర్ గురించి స్మరిస్తున్నావు రైతే, అగ్రికల్చర్ గురించి స్మరించే ఈయనేనవుడు. నువ్వు కెమిస్ట్రీ గురించి స్మరిస్తున్నావు రైతే, కెమిస్ట్రీ గురించి ఆలోచించే ఈ నేనేవుడు. అందరూ దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి చూడాలని చెప్పేవాళ్ళే, కానీ దేవుణ్ణి చూడాలని ఈ నేనెవుడు విచారణ చేసేవాడు అక్కడ కనిపించడం లేదు. అందరూ దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి చూడాలని చెప్పేవాడు అనకండి, కానీ దేవుణ్ణి చూడాలని ఈ నేనెవుడు. ఈ నేనే ఈ ప్రకృతిని కల్పించింది, ఈ నేనే ఇంద్రియాలను కల్పించింది, ఈ నేనే మనస్సును కల్పించింది, ఈ నేనే దేవుణ్ణి కూడా కల్పించింది. నేనుంటే అంతా ఉంది, అహంకారం ఉంటే అంతా ఉంది, అది లేకపోతే ఏది లేదు. నీకు తలంపు వచ్చిన తర్వాత దేవుడి సమస్య వస్తుందే, తలంపు లేనప్పుడు కూడా నీకు దేవుడి సమస్య. నీకు తలంపు లేనప్పుడు దేవుడి సమస్య లేదు, తలంపు లేనప్పుడు ఓంకారం సమస్య లేదు, తలంపు లేనప్పుడు జన్మ సమస్య లేదు, తలంపు లేనప్పుడు మోక్షం సమస్య లేదు, తలంపు లేనప్పుడు నరకం స్వర్గం ద్వైతాల సంబంధం లేనే లేదు, తలంపు లేనప్పుడు కామం లేదు, తలంపు లేనప్పుడు రాగం లేదు, తలంపు లేనప్పుడు ద్వేషం లేదు. నీకు అన్యంగా ఉన్న విషయాల మీద నువ్వు ఆసక్తి పెంచుకుంటున్నావు, కానీ నువ్వెవడు, మరి నీ మాటేమిటి? నీ మనస్సు అనే సమస్యను పరిష్కరించుకోలేవా? ఈ మనస్సు అనే సమస్యను పరిష్కరించుకోలేక నువ్వు కాని విషయాల మీద ఆసక్తిని పెంచుకుంటున్నావా? నువ్వు ఏదైతే కాదో దాని మీద ఆసక్తి నువ్వు ఎంత పెంచుకుంటున్నావు? నువ్వు ఎంత దూరం అయితే పెంచుకుంటే ఎడితే అంత దూరం మళ్ళీ వెనక్కి రావాల్సిందే. నువ్వు శరీరంలో ఉండగా సత్యాన్ని తెలుసుకుంటే, యథార్థాన్ని తెలుసుకుంటే, వాస్తవాన్ని తెలుసుకుంటే, ఉన్న వస్తువుని తెలుసుకుంటే అది నువ్వు అప్పుడు ఆత్మలాభం పొందుతావు, ఆత్మసుఖాన్ని అప్పుడు పొందుతావు. అదే కృష్ణుడు చెప్పాడు, నువ్వు శరీరంలో ఉండగా ఏ ఆత్మలాభాన్ని అయితే పొందావో, ఏ లాభాన్ని పొందిన తర్వాత అంతగా మించిన లాభం లేదని తెలుస్తుందో, ఏ సుఖాన్ని పొందిన తర్వాత అంతగా మించిన సుఖం లేదని తెలుస్తుందో, ఏ శాంతిని పొందిన తర్వాత అంతగా మించిన శాంతి లేదని తెలుస్తుందో, అది ఆత్మలాభం, అది ఆత్మశాంతి అని భగవద్గీతలో చెప్పారు. ఏ లాభాన్ని పొందిన తర్వాత దానికి మించిన లాభం లేదని తెలుస్తుందో, ఏ శాంతిని పొందిన తర్వాత దానికి మించిన శాంతి లేదని తెలుస్తుందో, అదే ఆత్మలాభం, అదే ఆత్మశాంతి. అది నువ్వు దేహంలో ఉండగా ప్రయత్నం చెయ్యి, దేహంలో ఉండగా ప్రయత్నం చేయటం మానేసి నీకు మరణించిన తర్వాత ఏమవుతానని ఆలోచిస్తావు అంటే ఏదో అవుతావు. ఏదో అది ఈశ్వరాజ్యం బట్టి నీకు ఏదో దేహం రావు, ఏదో దేహం వస్తుంది, అది కర్మానుసారంగా ఏదో దేహం వస్తుంది. ఆ దేహం ఎంతకాలం ఉంటుంది? కొంతకాలం ఉంటుంది, పడిపోతుంది. మళ్ళీ ఆ దేహం ఎంతకాలం ఉంటుంది? కొంతకాలం ఉంటుంది, పడిపోతుంది. ఇవన్నీ స్వప్నం మాత్రమే, ఇవన్నీ స్వప్నం తెలియమే. అయితే అది పొట్టి కల, ఇది పొడుగు కల అన్నారు భగవాన్. కళ ఎప్పుడు వస్తుందండి? మనకి నిద్దట్లో కళ వస్తుంది. అయితే నిద్దట్లో కళ వస్తుంది రైటే, మరి ఇప్పుడు మనం నిద్దట్లో ఉన్నామా లేదా? ఇప్పుడు ఇది కళ అంటున్నాడు కదా భగవాన్ నరక, ఇది నిద్ర అన్నారు. ఇది నిద్ర అంటండి. ఇది ఏమి నిద్ర అండి? అజ్ఞానం అనే గాఢ నిద్ర, మోహం అనే గాఢ నిద్ర. అజ్ఞానంలోనే నువ్వు మరణిస్తున్నావు, మళ్ళీ అజ్ఞానంలోనే జన్మిస్తున్నావు, మళ్ళీ అజ్ఞానంలో మరణిస్తున్నావు. నిద్రలో ఉంటేనే కళ వస్తుంది. అంచేది ఇప్పుడు అజ్ఞానం అనే నిద్రలో ఉన్నాం, అంచేది జాగ్రత్త వస్తేనే కళ కూడా నీకు జరుగుతుంది. ఇప్పుడు కూడా మనం నిద్రలో ఉన్నామటండి. మరి నీకు మెరుగు ఎప్పుడు వస్తుంది? ఉన్న వస్తువు ఉన్నట్టు నీకు తెలిసే వరకు ఇదంతా నిజంగానే కనిపిస్తుంది. నీ హృదయంలో ఉంటే సత్పదార్థం, నీకు అనుభవంలోకి వచ్చే వరకు, అది నీకు తెలిసే వరకు, నీ బుద్ధి దాన్ని గ్రహించే వరకు, నీకు ఉన్న వస్తువు ఉన్నట్టు నీకు తెలిసే వరకు లేనిది ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. మరి లేనిది లేనట్టు ఎప్పుడు తెలుస్తుంది? నీకు ఉన్న వస్తువు ఉన్నట్టు తెలిస్తే లేనిది లేనట్టుగా తెలుస్తుంది. నీ హృదయంలో ఉన్న వస్తువు నీకు తెలిసే వరకు ప్రపంచం నిజం అనిపిస్తుంది, జన్మ నిజం అనిపిస్తుంది, పునర్జన్మ నిజం అనిపిస్తుంది, కర్మ సిద్ధాంతం నిజం అనిపిస్తుంది, కర్తృత్వం నిజం అనిపిస్తుంది, భోక్తృత్వం నిజం అనిపిస్తుంది, కుడి చేయి అని అంత సమస్తం ఈ ద్వైత ప్రపంచం అంతా కూడా, ఈ ధర్మాధర్మ, ఈ ద్వైత లాభ నష్ట, ఈ ద్వైత ప్రపంచం అంతా కూడా నిజం అనిపిస్తుంటుంది. ఎంతకాలం? నువ్వు అజ్ఞానంలో ఉన్నంతకాలం. భగవాన్ ఎంత స్పష్టంగా చెప్పారంటే, మనం గాఢ నిద్రలో మన శరీరం మంచం మీద ఉంటుందండి, ఇంకో దేహాన్ని కల్పించుకుని ఈ మనస్సు మద్రాసు వెళ్తుంది. ఈ దేహం మంచం మీద ఉంటుందండి, కానీ మద్రాసు అయిన దేహం ఈ దేహం కాదు, మనస్సు కల్పించినటువంటి దేహం మద్రాసు వెళ్ళొచ్చింది. ఏమండి, నువ్వు మెరుగు వచ్చిన తర్వాత ఆ మద్రాసు వెళ్ళిన దేహం గురించి నువ్వు వెతుకుతూ కూర్చుంటావని అడిగాడండి. నీకు మెలకు వచ్చాక ఆ మద్రాసు వెళ్ళిన దేహం లాడ్జి దొరికిందో లేదో, దానికి అది అన్నం తిందో లేదో, అది స్నానం చేసిందో లేదో, ఆ దేహం కోసం నువ్వు వెతుకుతూ కూర్చుంటావన్నాడు. ఎవడ వెతుకుతాడో అబద్ధం నాకు తెలిసిపోయింది కదా అన్నాడు. అది అబద్ధమని తెలిసిపోయాక అది అన్నం తిందో లేదో, అది కాఫీ తాగిందో లేదో, దానికి రూమ్ దొరికిందో లేదో నేను చూస్తానంటే, అది అబద్ధం నాకు అర్థమైపోయింది అనుకోండి, అర్థమైపోయిన తర్వాత ఆ దేహం చుట్టూ ఎవడ తిరుగుతాడండి. ఆ దేహం ఎంత అబద్ధమో ఈ దేహం కూడా అంతే అబద్ధం. నీ హృదయంలో ఉన్న శాంతి, నీ హృదయంలో ఉన్నటువంటి ఆనందం, ఆ మాధుర్యం నీకు అందినప్పుడు ఈ సృష్టిని క్రియేట్ చేసినటువంటి క్రియేటరు వచ్చి మీ ముందు నిలబడ్డా, అతను అంతా మీకు చూడ అనిపించదండి. అది అటువంటి ఆత్మ సాధన. సాధన అంటే ఈ వేదాంత పరిభాషలో చెప్పే మాటలను చూసి మీరు ఎవరు మీ మనసుని పుణ్య చేసుకోకండి. మామూలుగా నాకేదో తలంపు ఉంటుంది, ఏదో కోరుకుంటుంది, వాసన ఉంటుంది, నా వాసన అస్తమాన్ని నేను రిపీట్ చేసుకుంటూ ఉంటాను. అంటే అదే తిప్పుకుంటూ ఉంటాను, అస్తమాన్ని పిండి తిప్పుకున్నట్టు, ఇలా చక్రం తిప్పుకున్నట్టు ఇలా తిప్పుకుంటాను, చేసిన పనే చేస్తుంటాను. నాకేదో వాసన ఉంది, అది చెడ్డ వాసన మంచి వాసన, చెడ్డ కోరుకో మంచి కోరు, నా కోరికనే నేను ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాను. అంతే కదండి, నా కోరికనే నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అప్పుడు ఎవరిని అవుతాను నేను? ప్రాపంచక మాత్రం వరల్డ్ మ్యాన్ అంటే ఇది. అంటే తన కోరికనే వాడు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాడు అంతే. అంటే వాడికి ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక నెరవేర్చుకోవడం కోసం, దాన్ని బలపరచుకోవడం కోసం వాడు ప్రయత్నం చేసుకుంటాడు. వాడిని ఏమంటారండి? లౌకికుడు అంటారు. వాడిని ఏమంటారు? లౌకికుడు. అంటే కేవలం వరల్డ్ మ్యాన్. వాడికి దేవుడని ఇంకేమి అక్క, పరలోకం అనేది ఏమి అక్కర్లేదు. వాడికి దేవుడు అక్కర్లేదు, పరలోకం అక్కర్లేదు. అంచేత కృష్ణుడు చెప్పాడు, ఏమని చెప్ప, తపస్సు లేనివాడికి ఆత్మవిద్య గురించి చెప్పకూడదు. తపస్సు ఏ మనిషికి అయితే లేదో వాడికి ఆత్మజ్ఞానం గురించి, ఆత్మవిద్య గురించి చెప్పకు. కుక్కల ముందు మధుర పదార్థాలు పడవేకు యేసు బైబిల్ అన్నాడు. కుక్కల దగ్గరికి తీసుకెళ్లి మధురమైన స్వీటెస్ట్ తీపి పదార్థాలు తీసుకెళ్లి కుక్కల ముందు పడవేకు, బైబిల్లో మాట. కుక్కల ముందు మధురమైన పదార్థాలు పడవేకని క్రీస్తు చెబితే, కృష్ణుడు ఏమని చెప్పాడు? తపస్సు లేని వాడికి, యోగ్యత లేని వాడికి ఆత్మ గురించి బోధించండి. మీరు పూజ చేయొచ్చు, మీరు జపం చేయొచ్చు, మీరు ధ్యానం చేయొచ్చు, మీరు విచారణ చేయొచ్చు, మీరు యాత్రలు చేయొచ్చు, నదుల్లో మొలగొచ్చు, బొట్టులు పెట్టుకోవచ్చు, ఇంకెన్నో ఆచారాలతో మీరు ఉండొచ్చు, మీ కులాచారం ప్రకారం, మీ మతాచారం ప్రకారం మీరు ఉండొచ్చు. కానీ ఎవరైతే మీ వాసనని విడిచిపెట్టడానికి ఎవడైతే ప్రయత్నం చేయడో, తన వాసనే తను రిపీట్ చేసుకుంటూ ఉంటాడో, వాడి భక్తుడు అనడానికి వీలు లేదు. వాడి కేవలము ప్రాపంచిక మానవుడే. మీరు పూజలు చేస్తున్నప్పటికీ యాత్రలకు వెళుతున్నాడు. నేను పూజ చేస్తున్నాను, లేదు నా పూజ వల్ల నా వాసన పలచబడుతుందా, లేదా ధ్యానం చేస్తున్నాను, నా ధ్యానం వల్ల నా వాసన పలచబడుతుందా, లేదా విచారణ చేస్తున్నాం, హుయామై నేను ఎవడను, నేను ఎవడను, ఎక్కడి నుంచి వచ్చాను, నేను అని చెప్పి ఈ నేనెవరు, నేను అని చెప్పే ఈ నేనెవరు. నాకు కొన్ని గుణాలు ఉంటాయి, మీకు కొన్ని గుణాలు ఉంటాయి, కమిషనర్ గారికి కొన్ని గుణాలు ఉంటాయి, సీఎం గారికి కొన్ని గుణాలు ఉంటాయి, రాష్ట్రపతి గారికి కొన్ని గుణాలు ఉంటాయి. గుణాల్లో తేడా ఉండొచ్చు, కానీ అందరూ ఏమంటారండి? నేను ఐషే నేను చెబుతున్నాను. నేను ఆ చెప్పేది మంచవచ్చు చెడ్డవచ్చు, కానీ ఐషే నేను చెబుతున్నాను అంటే గుణాలు ఉన్నాలో అయిపోయినా. ఒకటి మటుకు అందరికీ ఉంది, నేను మటుకు అందరికీ ఉన్నమాట నిజమే. కమ్యూనిస్టులకి నేను ఉంది, సోషలిస్టులకి నేనుంది, కాంగ్రెస్ వాళ్ళకి నేనుంది, నల్లగా ఉన్న వాళ్ళకి నేనుంది, తెల్లగా ఉన్న వాళ్ళకి కూడా నేనుంది, మంచి వాళ్ళకి నేనుంది, చెడ్డ వాళ్ళకి నేనుంది, దేవుడు ఉన్నాడని చెప్పేవాడికి నేనుంది, దేవుడు లేడని చెప్పేవాడికి నేనుంది. మిగతా విషయాలు ఉన్నాయో లేదో నాకు తెలియదు, నీ ఎంతవరకు మంచివాడో నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా ఒకటే, ఇది అన్ని చోట్లలో ఉంది, అన్ని దేశాల్లో ఉంది, అన్ని జాతుల్లో ఉంది, అన్ని రంగుల్లో ఉంది, అన్ని మతాల్లో ఉంది, అన్ని కులాల్లో ఉంది, అన్ని సెక్షన్స్ లో ఉంది. ఏది ఒకటి మటుకి ఇది లేదని అనటానికి వీలు లేదు, అది నేను. మా అమ్మ మనం చిన్నప్పుడు కాశీ తీసుకెళ్ళి అయ్యనేది ఎంత తొందరగా వస్తుందో చెబుతున్నారు. అప్పుడు నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ ఏమండి తీసుకెళ్తే, అప్పుడు లంక సుందరం గారు మా అప్పుడు బందర్లో పార్లమెంట్ మెంబర్ గారు లంక సుందరం గారు నాకు గుర్తు, మీరు పార్లమెంట్ చూద్దరు కానీ అని పార్లమెంట్ తీసుకెళ్లారు మీ చిన్నపిల్లలను, గ్యాలరీ వేసి కూర్చోబెట్టారు. జనసేన పార్టీ స్థాపకుడు అంటే ఇప్పుడు బీజేపీ ఏదో అంటున్నారు చూడండి, బీజేపీ అని దాని ఫౌండర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ. శ్యాంప్రసాద్ ముఖర్జీ గొప్ప ఆడేటర్. ఆ శ్యాంప్రసాద్ ముఖర్జీకి నెహ్రూ గారి మీద పెద్ద కోపం వచ్చేసింది. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ అపోజిషన్ లీడర్ లో శ్యాంప్రసాద్ అని ఇతను అంటున్నాడు, యూ హావ్ టూ పార్టీ సపోర్టర్స్ ఇన్ దిస్ హౌస్ బట్ అవుట్ సైడ్ ఇన్ దిస్ కంట్రీ మిలియన్స్ ఆర్ అగైన్స్ట్ యు. ఏదో పది మంది ఈ హౌస్ లో నీ వెంటే చేతులు ఎత్తే వాళ్ళు 10 మంది ఉన్నారు, నీ విధానంలో అసలు ఈ భారతదేశంలో లక్షలాది మంది కోట్లాది మంది జనాలు. యూ హావ్ గాట్ టూ పార్టీ సపోర్టర్స్ ఇన్ దిస్ హౌస్ బట్ అవుట్ సైడ్ ఇన్ దిస్ కంట్రీ మిలియన్స్ ఆర్ అగైన్స్ట్ యు. ఈ పార్లమెంట్ లో ఈ నాలుగు గోళ్ల మధ్యన నువ్వు చెబితే నీ మాట విని చేతులు ఎత్తే వాళ్ళు కొంతమంది ఉన్నమాట నిజమే. ఈ పార్లమెంట్ లో బయటకు వస్తే నీ విధానాలను వ్యతిరేకించే వాళ్ళు కోట్లాది మంది భారతదేశంలో ఉన్నారు. ఎలవడ్ నెహ్రూ, యూ హావ్ గాట్ టూ పార్టీ సపోర్టర్స్ ఇన్ దిస్ హౌస్ బట్ అవుట్ సైడ్ ఇన్ దిస్ కంట్రీ మిలియన్స్ ఆర్ అగైన్స్ట్ యు. ఐ సే అన్నాడు. అంటే నెహ్రూ గారికి నేను తెలిసిందంటే, మిస్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ, యువర్ అపోజిషన్ టు దిస్ బిల్ ఇస్ నాట్ ఎ లాయల్ అపోజిషన్, ఇస్ నాట్ ఎ ఫెయిత్ఫుల్ అపోజిషన్, ఇట్ ఇస్ నాట్ ఎ ట్రూ అపోజిషన్. ఐ సే శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు చెప్పిన మాటలు వదిలేయండి, నెహ్రూ గారు చెప్పిన మాటలు వదిలేయండి, కానీ నేను అది అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఐ సే అందరికి ముందు నేను వచ్చేస్తాను. ఈ నేనుంటేనే భేదం కనిపిస్తుంది, ఈ నేను లేకపోతే భేదం ఏముంటుంది, ఈ నేనుంటేనే అనేకత్వం ఉంటుంది, ఈ నేను లేకపోతే ఏకత్వంలోకి జారిపోతుంది. ఏదైతే ఈ నేను నేను అంటున్నాము, ఈ నేను లేకపోతే యూనివర్సల్ కాన్షియస్నెస్ లోకి, ఆ విశ్వ చైతన్యంలోకి, వ్యక్తి భావన దాటిపోయి ఆత్మభావంలో కలిసిపోతుంది. సాధకుడంటే ఎవడు తనలో ఉన్న వాసనని రిపీట్ చేయకుండా ఆ వాసనకి సంబంధించిన బీజాన్ని ఎవడైతే తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడో, ఎవడైతే ధీరుడై వీరుడై నిర్భయంగా ఫియర్లెస్ గా తన వాసన మీద పోరాడి అది దాన్ని విశేషం చేయడానికి బీజం కూడా లేకుండా చేసుకోవడం కోసం, ఎవడైతే తన వాసన మీద పుట్టడు పోరాడి వాసన నిర్మూలించడానికి ఎవడైతే, వాడు పూజ చేయండి, జపం చేయండి, ధ్యానం చేయండి, విచారణ చేయడం గొడవ మాకు అనవసరం, ఎవడైతే వాసన చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాడో వాడు సాధకం. కానీ ఓ పక్క నువ్వు వాసన రిపీట్ చేస్తూ నీకున్న వాసనని పెంచుకుంటూ, నాకేదైనా వాసన ఉందనుకోండి, ఆ వాసనని ఆచరణలో పెట్టానుకోండి, మరింత బలిపడిపోతా ఉంటుంది వాసన. నువ్వు పూజ చేసినా సరే, జపం చేసినా సరే, ధ్యానం చేసినా సరే. అందుకే గీతలు ఏమని చెప్పాడంటే, ఇంద్రియ చాపల్యం ఉన్నవాడి బుద్ధి ఎప్పుడూ స్టడీగా ఉండదని చెప్పాడు. ఏ మనిషికైతే ఇంద్రియ చాపల్యం ఉందో గంటకు మాట మాట్లాడుతూ ఉంటాడు, నా మనస్సు కనుక అణగకపోతే, నా మనస్సు కనుక పలచబడకపోతే, నా మనస్సు కనుక ఎడ్యుకేట్ కాకపోతే, నాకు భగవంతుని మాయ దారి ఇవ్వరాసు. రాగద్వేషాలంటే పాములు లాంటివి అండి. పాములు చూస్తే మనం ఎంత దూరంగా ఉంటామో రాగద్వేషాలకు అంత దూరంగా ఉంటాం. ఇంకా రాగము దుఃఖాన్ని తీసుకొస్తుంది, ద్వేషము దుఃఖాన్ని, ఇష్టము దుఃఖాన్ని తీసుకొస్తుంది, అయిష్టము దుఃఖాన్ని తీసుకొస్తుంది. అది ఎవరు సాధకులు, ఎవరండి సాధకులు? ఎవడైతే తనకున్న వాసన పలచబడేటట్టు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడో వాడు సాధకుడు. వాసనని బలపరుచుకునే కొద్ది వాడు లోకాన్ని కట్టుబడిపోతాడు. వాడు ఎక్కడికి వెళ్తాడండి? లోకానికి కట్టుబడిపోతాడు, ఆరోగ్యకరంగా లోకానికి దగ్గర అవుతాడు. ఎవరైతే తన వాసనను తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా వాడు దేవుడికి దగ్గర అవుతాడు. అంటే దేవుడికి దగ్గర అయ్యేవాడు సాధకుడా, లేదా లోకానికి దగ్గర అయ్యేవాడు సాధకుడా? ఇప్పుడు మీరు చెప్పండి, సాధన మీరు పూజ చేసి జపం చేసి మీ వాసన పలచబడేట్టు మీరు చూసుకోకపోతే మీరు ప్రాపంచిక మనుషులే. సాధన చేసినా సరే నీకు చదువు వల్ల దుఃఖం ఆరదు, నువ్వు చేసే ఉద్యోగం వల్ల నీకు దుఃఖం ఆరదు, నీకున్న సోషల్ స్టేటస్ అంటే సాంఘికమైన నీకున్న గౌరవాలు ఉండే నీకున్న అంతస్తుని బట్టి నీకు దుఃఖం వారు. ఎక్కడ పుట్టినా నీకు దుఃఖం తప్పు, ఏ లోకంలోకి వెళ్ళినా నీకు దుఃఖం తప్పు, ఏ జన్మలోకి వెళ్ళినా నీకు దుఃఖం తప్పు, మీరు మహోన్నతమైన ఉదాత్తమైన పదవులను అధిష్ఠించినా నీకు దుఃఖం తప్పదు. ఇంకెత దుఃఖము ఎక్కడ లేదు, ఒక ఆత్మలో లేదు. ఆత్మను తెలుసుకున్నవాడే దుఃఖం నుంచి తరిస్తాడు, ఆత్మను తెలుసుకున్నవాడే దుఃఖంలోంచి బయటపడతాడు,
ఎవరికైతే ఆత్మతత్వం అవగాహన అయితే వాడి దుఃఖ సముద్రం నుంచి ఒడ్డుకు చేరుకోగలడు. కానీ ప్రకృతి మానవుడు వారి బాహ్యంగా వారికి ఎంత ఉన్నప్పటికీ వారి దుఃఖం నుంచి బయట పడలేదు. అంటే భగవాన్ ఏమి చెప్పారంటే, ఈ దేహం పుట్టినరోజు నువ్వు పుట్టినరోజు కాదు, ఈ దేహం మరణించిన రోజు నువ్వు మరణించిన రోజు కాదు. ఎప్పుడైతే నేను 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 అని మొదటి తలంపు పుట్టిందో అప్పుడు నువ్వు పుట్టావు. ఎప్పుడైతే నేను 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 అనే మొదటి తలంపు ఎప్పుడైతే మరణించిందో అప్పుడు నువ్వు మరణిస్తావు. అప్పుడు నీకు తెలుస్తుంది ఈ దేహం పుట్టుక ఒక పుట్టుక కాదు, దేహం మరణం ఒక మరణం కాదు. అహంకారం పుట్టినప్పుడు నువ్వు పుట్టావు, అహంకారం మరణించినప్పుడు నువ్వు మరణిస్తావు. ఈ లోపల నీకు మరణం లేదు. మరి అన్ని మరణాలు ఏమిటి? ఇదంతా కల్పితం, ఇదంతా నిత్య. నథింగ్ ఇస్ టూ హెవీ ఫర్ డెస్టిని. రామాయణంలో చెబుతాడండి, మహాసామ్రాజ్యాలే కాలప్రవాహంలో కొట్టుకుపోయి నువ్వేంత నీ శరీరం. నథింగ్ ఇస్ టూ హెవీ ఫర్ డెస్టిని. ఇలా అమెరికాని రష్యాని మనం పెద్ద బిగ్గిపోవర్స్ అనుకుంటున్నాం. కాల ప్రవాహంలో బిగ్గిపోవర్స్ ఏమవుతాయి మనకు? ఈ మహాప్రవాహంలో సామ్రాజ్యాలే కొట్టుకుపోతున్నప్పుడు, ఈ లోకాలే కొట్టుకుపోతున్నప్పుడు నువ్వేంత నీ శరీరం? వాట్ ఈజ్ మ్యాన్స్ లైఫ్ కంపేర్ టు ఎటర్నిటీ? ఇది వాల్మీకి అడిగిన ప్రశ్న. వాట్ ఈజ్ మ్యాన్స్ లైఫ్ కంపేర్ టు ఎటర్నిటీ? అన్ని కంఫర్ట్స్ ఉన్నప్పుడు మన శరీరం ఉంటుందా? అన్ని అన్ని భోగాలు ఉన్నాయనుకోండి మనకి, అనుకోని మాత్రం మన శరీరం ఎంతకాలం ఉంటుంది? బైబిల్లో ఒక మాట ఉందండి, నీకు బాహ్యమైన ప్రాపర్టీ తోటి నీకు తాదాత్మ్యం కనుక నువ్వు పొందుతంటే నీకు ఎన్నడు మోక్షం రాదన్నాడు. ఒక ఏం చెప్తున్నారండి, ఏంటి ఎంజాయ్మెంట్? వినండి, ఆనందించండి. బాహ్యంగా నువ్వు కాని వస్తువు మీద నీకు తాదాత్మ్యం ఉన్నంత కాలం, అంటే నీకు ల్యాండ్ అవ్వచ్చు, ఇంకోట అవ్వచ్చు, ఇంకొక పవర్ అవ్వచ్చు, ఇంకేదైనా సరే, అంటే నువ్వెవరు? ఆత్మ, నీ స్వరూపం. నువ్వు కాని దాని మీద నీకు తాదాత్మ్యం ఉన్నంతకాలం, అంటే దాని మీద నీకు అటాచ్మెంట్ ఉన్నంతకాలం, ఈ ప్రాపర్టీ నాదే నువ్వు అనుకుని ఉంటకాలం, నీకు మోక్షం ఏంటి? నీకు స్వర్గరాజ్యం ఏంటి? నీకు వైకుంఠం ఏమిటి అన్నాడు యేసు. బాహ్యంగా ఒక వస్తువుతోటో, ఒక ల్యాండ్ తోటో, ఒక పవర్ తోటో నీకు తాదాత్మ్యం ఉన్నప్పుడు నువ్వు మోక్షాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాయి. ఎన్నడూ రాదు. నువ్వు వాటర్స్ ను మోసం చేయొచ్చు, కానీ దేవుణ్ణి మోసం చేయలేవు. మనస్సు అంతరముఖం ఈకొలింది. దేవుడే మీ స్వరూపంగా వ్యక్తమవుతాడు. అంతకంటే నీకేం కావాలండి? మనకు భగవంతుని కంటే భగవంతుని సృష్టించిన విషయాలంటే వస్తువులంటే ఎక్కువ సరిపడతాయి. దాన్ని ఎవరి ముఖ్యమైన చాలా అందంగా ఉందనుకోండి, ఆ ముక్కు ఎంత బాగుంది అనుకుంటాం అనుకుంటాం కదండి. కానీ ఆ ముక్కుని తయారు చేసిన ఈశ్వరుడు ఎంత గొప్పవాడు అని నాకు ఈశ్వరుడు గుర్తుకురా. మీరు పువ్వులతో దేవుణ్ణి పూజిస్తున్నారు, మంచి మంచి పనులు చేసి దేవుణ్ణి ఎందుకు ఆరాధించుకుంటారు? మీరు మంచి మంచి పనులు చేయటం వల్ల మీ మీద ఈశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది. ఆ అనుగ్రహం మీ మనసు కరిగిపోతుంది. అల్లో కూర్చుని వాళ్ళు కదా అనుగ్రహం భగవాన్ ఏమిట్రా, ఇప్పుడు నేను చనిపోతానని రాస్తున్నారు కదా, ఇదివరకు చచ్చిపోయాను కదా, మా ఇంటికాడే చచ్చిపోయాను కదా అనుగ్రహం. నేను కొత్తగా చచ్చిపోయేదేమిటి? నీ అరుణాచలం రాకముందు మా పినతండ్రి గారి ఇంటి కదా మధురలోనే చచ్చిపోయాను రా. ఈ పేపర్ వాళ్ళు ఇప్పుడు చచ్చిపోతానని రాస్తారండి. నేను ఎప్పుడో చచ్చిపోయాను, 20 నిమిషాల్లో చచ్చిపోయాను. ధ్రువుడు 6 నెలల్లో చచ్చిపోయాడు. ధ్రువుడు చచ్చిపోవడానికి 6 నెలలు పట్టిందండి. దాన్ని పరీక్షించి చచ్చిపోవడానికి 1 వారం రోజులు పట్టింది. భగవాన్ చచ్చిపోవడానికి నా భూతు నా భవిష్యత్తు సృష్టిలో లేదండి. భగవాన్ చచ్చిపోవడానికి 20 నిమిషాలు పట్టింది. ఆత్మలే, దేహము నేనే బుద్ధి నీకు అడ్డేస్తుంది. అది ఒకసారి కిందకి రాలిపోయిందా? ఆత్మ నేను నేను నేను, అఖండమైన నేను, ఆనందం, అన్లిమిటెడ్ బ్లిస్ ఫర్ దెమ్. అరవింద్ వర్ణిస్తాడు భాషలో, లైఫ్ డిపెండ్ ఫర్ దెమ్ ది కామ్, ది లైట్, ది పవర్, ది బ్లిస్, ది ఫ్రీడమ్, ది వైట్నెస్, ది హైట్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ది సీస్ ఆఫ్ ఆనందం. దేహగతమైన నేను, ఇంద్రియగతమైన నేను, మనోగతమైన నేను, అహంకారగతమైన నేను, ఈ నేను ఎప్పుడైతే జారిపోయిందో అప్పుడు నీలోంచి ఒక మహత్తరమైన శక్తి, ఒక అతీతమైన శక్తి, నీ ఇంద్రియాలకి, నీ మనస్సుకి, నీ బుద్ధికి, నీ తెలివికి, నీ సైన్స్కి అతీతమైన శక్తి, నీ హృదయంలోంచి ఉద్యమించి నిన్ను స్వాధీనం చేసుకుని తన స్వరూపాన్ని నీకు ఇచ్చి అప్పుడు అంటున్నది ఏది? నేను నేను. అది పరిమితమైనది కాదు, అది అపరిమితమైనది. అది ఖండమైనది కాదు, అది అఖండమైనది. అది లిమిటెడ్ కాదు, అది పరిపూర్ణమైనది. ఆ ఆనందం పరిపూర్ణమైనది, ఆ శాంతి పరిపూర్ణమైనది. అప్పుడు మరణమే లేని వరకు జన్మేమిటి? భగవాన్ అన్నారు, ఇంతవరకు మీరు దేహం పుట్టింది, దేహానికి సంబంధించిన సుఖాలు మీరు అనుభవిస్తున్నారు, ఆత్మ పుట్టలేదు. ఆత్మ పుట్టని ఆత్మ సుఖాన్ని దగ్గరికి మిమ్మల్ని తీసుకుపోవటానికి చూస్తున్నారు. అందుకే ఈ భూమి మీదకి వచ్చారు. ఎవరండి రమణ మహర్షి? ప్రైమ్ మినిస్టర్స్ వచ్చారటండి.
రాష్ట్రపతులు వచ్చారటండి, మినిస్టర్స్ వచ్చారటండి, ఉన్నతమైన ఉద్యోగస్తులు వచ్చారటండి, ఏమండి గొప్ప గొప్ప సినిమా యాక్టర్స్ వచ్చారటండి, ఆర్టిస్టులు వచ్చారటండి, సింగర్స్ వచ్చారటండి, ఇంకెంతమంది రైటర్స్ వచ్చారటండి, జర్నలిస్టులు వచ్చారటండి, పోయిట్స్ వచ్చారటండి, ఇందులో ఎవరూ కూడా ఆయన దృష్టిని తీసుకోలేదు. ఇంకెత ఆయన ఆత్మలో కూరుకుపోయినాడు. వైభవం అటువంటిది. తర్వాత బళ్ళలోకి వెళ్ళి వచ్చి పిల్లవాడు, భగవద్గీత అంటే ఏంటి, ఉపనిషత్తులు అంటే ఏంటి, భక్తి ఏంటో, విభక్తి అంటే, యోగం ఏంటో, యోగం ఏంటో తెలియనటువంటి ఈ కుర్రవాడు కేవలము 16 సంవత్సరంలో 15 సంవత్సరంలో టీన్ ఏజ్లో ఏమైనా ముసలివాడు అయిపోయాడా, లేదా మధ్య వయసులో ఉన్నాడా, కేవలం ఏదో సినిమాలు చూస్తూ సిగరెట్లు కాల్చుకుంటూ తిరిగే వయసులో ఉన్నటువంటి ఈ కుర్రవాడు ఏదో ఒక మాత్ర శక్తి వచ్చి ముక్తి వచ్చి అది వేగంగా దూసుకుంటూ వచ్చి తన మీద పని. ఈ రహస్యం ఏమిటని మీరు నన్ను అడగక, ఈ దేవరహస్యం భక్తి అంటే ఏమిటో తెలియదు. ఆయన గుడిలోకి వెళ్ళి నమస్కారాలు పెట్టలేదు. ఆత్మను తెలుసుకోవాలి నేను అనుకోలేదు. ఇంకా ద్రుడు సాధన చేశాడు, పరీక్షిత్తంగా శ్రవణం చేశాడు. మీరు ఆత్మను తెలుసుకోవాలని అనుకోలేదే, ఏదో ఒక మహత్తరమైన శక్తి. ఏ దేవతలు కరుణించారు, ఎవరు కరుణించారు, ఒక మృత్యు వచ్చి మీద పడి తన దేహం కాదని తన ఆత్మనని, ఇదంతా కూడా ఈ ప్రక్రియ అంతా కూడా, ఈ ఆపరేషన్ అంతా కూడా 20 నిమిషాల్లో తన దేహం కాదని తన ఆత్మని తెలుసుకున్న ఆపరేషన్ ఒక 20 నిమిషాల్లో జరిగిపోయిందని చెప్పి, ఆ 20 నిమిషాల్లో నేను చచ్చిపోయాను రా, ఈ పేపర్లు ఇప్పుడు చచ్చిపోతానని రాస్తారు, ఇప్పుడు చచ్చిపోవడానికి ఏం, దేహము నేను అనుకున్న వాడికి చాలు, దేహము తాను కాదని తెలిసిన వాడికి చాలు, ఏమిటి చచ్చిపోయేది ఎవరు దేహం, అది నువ్వు. భగవాన్ అడిగేవారండి, మీరు ఎక్కడికి వెళ్ళిపోతారండి, నన్ను వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటున్నారు, నాకు అది తనకు చోటు ఎక్కడ ఉంది, ఏ ఇమ్మక్కలు పడుకో చూడండి, ఆ మాటలకు మరణాలు. ఒకవేళ నిజంగా వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేసినా ఎక్కడికి వెళ్తాను, వెళ్ళిపోవటానికి నాకు చోటు ఉండాలి కదా, నేను ఏమి చోటు అంటే ఒకటి ఉంటే అక్కడికి వెళ్తాను, నేను ఏడు చూడండి ఎక్కడికి వెళ్తాను, ఐఎమ్ నాట్ గోయింగ్ అవే, ఐఎమ్ నాట్ గోయింగ్ అవే, నేను వెళ్ళిపోవటం లేదు, ఐఎమ్ హియర్, నేను ఇక్కడే, ఎక్కడికి వెళ్తాను, వేరు కణయుగం, నేను ఎక్కడికి వెళ్ళగలను, ఆత్మకు ప్రయాణం ఇచ్చింది ఒక చోట ఉంది మరొక చోట లేకపోతే ఆత్మ ఉంటుంది, దాన్ని ప్రయాణం ఏమిటి, నేను దేహంలో ఉన్నానని, నా దేహం బయట ప్రపంచం ఉందని, ఈ ప్రపంచానికి ఆవల ఎక్కడో దేవుడు ఉన్నాడని నేను ఎంతకాలం అయితే అనుకుంటూ ఉంటాను, ఇలా మనం అందరం అనుకుంటున్నాం అనుకోవటం లేదండి, ఇంతకాలం కూడా నీకు జన్మల తప్పు దుఃఖం తప్పదు. దేవుడు వచ్చటండి, ఇంటిపోయే అస్తమాన్ని నీ కళ్ళు అని నెప్పెడితే నన్ను అస్తమాన్ని బయట ఏం చూస్తావు, నీ స్వరూపంగా నేను వ్యక్తమవుతానని మనం ఇష్టపడం. దేవుడు ఎంతసేపు మనకి వేరుగా ఉండాలని గుళ్ళోనో స్వర్గంలోనో వైకుంఠం, మన హృదయంలో వచ్చి దేవుడు వచ్చి మీ హృదయంలో నేను ఉంటానండి, మీ హృదయంలోనే కాపురం ఉంటాను, గుళ్ళో ఉండను, ఆ వెంకటేశ్వర గుళ్ళో ఉండను, అక్కడి నుంచి వచ్చేస్తాను, మీ హృదయంలో ఉంటానని మనతో చెప్పినప్పటికీ మనం వద్దంటామటండి, ఎందుకు వద్దంటామటండి, నా హృదయంలోకి నువ్వు వచ్చేస్తే నేను అడగటానికి ఇల్లు పడదేమో, నువ్వు అక్కడే ఉండి నేను పిటిషన్ పెట్టుకుంటా అంటున్నాను, ఇస్తా ఉంటాను, నా హృదయంలోకి వచ్చేస్తాను అడగటానికి మరి ఎవరిని అడుగుతాను, నేను మంచిగా గుళ్ళోనే ఉండు, అక్కడి నుంచి కదలకు, అక్కడి నుంచి నీకు వచ్చి నమస్కారం పెడతాను, నా కోరికలు నేను చెబుతా ఉంటాను, నా కోరికలు నువ్వు గ్యారెంటీ చేసేస్తా ఉంటే మళ్ళీ నీకు అభిషేకాలు అవి చేసేస్తాను, నువ్వు వచ్చి నా స్వరూపంగా వ్యక్తం అవుతావు అనుకో, అప్పుడు నాకు రెండో వస్తువు కనపడదు, ఎవరిని అడుగుతాను నేను అడగటానికి, దేవుడు వచ్చి నా స్వరూపంగా వ్యక్తం అవుతాను నేను ఒప్పుకోను, దేవుడు నాకు వేరుగా ఉండాలనుకుంటాను, నాకు ఆయన వరం ఇష్టం ఉండాలి. మీరు సినిమాల్లో చూసే భక్తి ఇటువంటిదే, మీరు సినిమాల్లో చూసే భక్తి అంతా ఇటువంటిదంటే, ఈ భక్తుడు రామా రామాను ప్రార్థించేస్తాడు, ఓ బిడ్డానికి ఏం కావాలంటాడు, ఆ ఎన్టీ రామారావు అక్కడే నాగేశ్వరం వచ్చి, వాళ్ళు నిజం అనుకుంటున్నారు, నేను కృష్ణుడు వేషం ఇస్తే వాళ్ళు నేను నిజం అనుకుంటున్నారు, ఏమండి ఓ బిడ్డానికి ఏం కావాలంటే నాకేదో వరం కావాలి, వరం అడిగితే వాడు ఇచ్చేస్తాడు, అదే భక్తి అనుకుంటున్నారు మీరు కూడా ఈ సినిమాలు చూసి, ఈయన అడిగేస్తా ఉంటాడు ఆయన ఇచ్చేస్తానండి, ఇచ్చేస్తే మీరు ఏం చేస్తారు, శుభ్రంగా ఇంటికి వెళ్ళి పానకం తాగడానికి తాగేస్తారు, మరి తర్వాత అండి ఆ దేవుడు ఏదో మీకు వరం ఇస్తాడండి, ఆ వరాన్ని శుభ్రంగా మీరు అనుగ్రహించేస్తారు, తర్వాత మీ మాట ఏంటి మరి, అంటే మీకు టెంపరీ ఉద్యోగాలు కానీ పెర్మనెంట్ పోస్ట్ ఇచ్చినా పుచ్చుకోరండి, కానీ ఒకరు పెర్మనెంట్ పోస్ట్ చేస్తామన్నా ఉద్యోగంలో ఉన్నారు, మీరు ఎంతసేపు అహంకారాన్ని సంతృప్తి పరచుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారు, కానీ అహంకారం తొలగించుకోవడం కోసం అహంకారం నాశనం చేయడానికి మీరు ఎందుకు ప్రయత్నం చేయండి, మీ అహంకారాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి మీకున్న భక్తి, లేదా మీ అహంకారాన్ని రిమూవ్ చేయడానికి ఎలిమినేట్ చేయడానికి మీకు భక్తి, మీరు చాలా మంచి భక్తి అండి, మీరు తెల్లారుజాము 1 గంటకే వేసిపోతున్నారు కదండి, నిజమేనండి, మా 1 గంటకే భజన మొదలుపెట్టి, భజన 1 గంట మొదలుపెట్టి, ఈశ్వరుడు తన స్వరూపాన్ని మీకు ఇస్తానని మీరు అడ్డుకుని లేదన్నారు, భక్తే అంటే ఈశ్వరుడి కంటే, ఈశ్వరుడు కల్పించిన సృష్టి అంటే మనకి ఎక్కువ ఇష్టంగా ఉండు, దానికి కారణమేంటి, నా ఆదర్శాలు, నా ఆశయాలు, నా కోరికలు, నా కాంక్షలు, ఈ దేహం నాదని చెప్పి నేనెవరు, ఈ దేహగతమైన నేనే అంటే అహంకారమే, దేహంతో కలిసి ఉన్న నేనే ఈ దేహం నాదని చెబుతాను, అంటే దేహము నేను అనేది మొదటి తలంపు. ఆ మొదటి తలంపుకి ఇతర తలంపులు వస్తాయి. అంటే దేహము నేను అని చెబుతానంటే నేను చెప్పేది ఎవరు అహంకారమే చెబుతాను, ఆత్మ చెప్పడం లేదు. అహంకారానికి దేహం కావాలి, అహంకారానికి పునర్జన్మ కావాలి, అహంకారానికి దేవుడు కావాలి, ఆత్మకి ఏది అక్క. ఆ మధ్య 4 సంవత్సరాల కంటే నేను చంద్ర పాలకులు డాక్టర్లు అందరూ చెప్తేసారు నేను చచ్చిపోతాను. అది నాకు అనిపించిందండి, మీ శరీరం ఇప్పుడు కుర్చీలో ఉంటుంది, తర్వాత గోతిలో ఉంటుంది. అసలు ఎంజాయ్మెంట్ పట్ల మీకు ఆసక్తి లేదనుకోండి, మాట వరుస మీకు భోగం పట్ల సంకల్పం కానీ ఆసక్తి కానీ అసలు ఏమీ ఉదయించడం లేదనుకోండి, మీకు దేహం ఉన్నా ఒకటి ఊడిపోయినా ఒకటి. అహంకారం ఉంటే నువ్వున్నావు, అహంకారం ఉంటే నేనున్నాను, అహంకారం ఉంటే సమాధి ఉంది, అహంకారం ఉంటే పునర్జన్మ ఉంది, అహంకారం ఉంటే దేవుడు ఉన్నాడు, అహంకారం ఉంటే కర్త ఉన్నాడు. అహంకారం లేని వాడికి ఏది లేదు. దుఃఖం ఎవరికి, నాకు దుఃఖం వచ్చిందంటాడు, దుఃఖం ఎవరికి, అహంకారానికి. ఈ శరీరం దుఃఖపడతాంట, ఈ శరీరం నేను బుద్ధి దుఃఖపడతాం. మనం రాకముందు ఈ లోకం ఉంది, లోకం వచ్చాక మనం మరి పుట్టాం, కానీ ఈ లోకం ఏమైపోతుందని ఆలోచన. ఇది ఆత్మవిచారణ అక్కర్లేదు, ఆత్మజ్ఞానం అక్కర్లేదు. ఈ లోకం ఏమైపోతుంది, నేను చచ్చిపోతే ఈ లోకం ఏమైపోతుంది అనేది నేను ఆలోచన. మరి పుట్టిన ముందు కూడా ఈ లోకం ఉంది కదా, అప్పుడు మరి ఈ లోకాన్ని ఎవరు చూశాడు? నువ్వు పుట్టక ముందు ఈ లోకం ఉంది, నువ్వు మరణించిన తర్వాత కూడా ఈ లోకం ఉంటుంది. అప్పుడు ఈ లోకాన్ని ఎవరు చూశాడు? నువ్వు మరణించిన తర్వాత కూడా ఈ లోకాన్ని వాడు చూస్తాడు. నువ్వేదో లోకాన్ని ఉద్ధరిస్తానంటే నువ్వేంటి లోకాన్ని ఉద్ధరించేది? గవర్నర్ గారి భార్య వచ్చిన విషయం జాగ్రత్తగా వినండి మీరు. అంటే లోకం ఎలా ఉంటుందో, గవర్నర్ గారి భార్య కూర్చున్నారు కండి, ఆత్మ గురించి ఏం అడగలేదు అతను, అవుడు జ్ఞానం గురించి ఏం అడగలేదు అతను, కొన్ని సమాజం యొక్క కట్టుబాట్ల గురించి కానీ సమాజం సంబంధించిన శ్రేయస్సు గురించి ఏం అడగలేదు అతను. సరిగ్గా ఆవిడ అరగంట కూర్చున్నారు, అరగంట కూర్చుని వాడు వేసిన ప్రశ్న ఏంటంటే, దానిని మనం చూడటానికి ఎంతో మంది స్త్రీలు వస్తున్నారు, ఆ గోచి పెట్టి కూర్చోటం కదా. ఈ ప్రశ్న అడిగింది ఎవరండి? గవర్నర్ గారి భార్య. మనకంటే గవర్నర్ అనుకున్న భగవాన్ గవర్నర్, లోకలే లేని వాడికి గవర్నర్ ఏంటండి? భీమవరం ఉందని అనుకుంటున్నాను కాబట్టి కమిషనర్ గారు, భీమవరం లేని వాళ్ళకి కమిషనర్ గారు ఏంటి? అది లోకలే లేని వాడికి దేవుడు ఏంటండి? పునర్జన్మ ఏంటి? దేశం భగవాన్ అంటే ఎవరు అనుకుంటున్నారు? సృష్టి లేదు, నో క్రియేషన్. ఇది బాడీలెస్ మైండ్లెస్ అండ్ బరీలెస్ గాడ్లెస్. ఎవరండి? ఒక సృష్టి లేదు, సృష్టిని దాటిన వాడు దేవుడు అనే సమస్య లేదు, సృష్టిని క్రియేషన్ దాటిన వాడు భగవాన్ అన్నారండి. అమ్మా నువ్వు ఏ దృష్టితోటి వచ్చావు? ఎవరో జ్ఞాని ఉన్నారో చూసి వెళదాం, జ్ఞానిని చూస్తే పుణ్యం. జ్ఞానిని చూసిన వాడు ఒట్టి చేతులతోటి బయటకు వెళ్ళకండి. గౌతమ బుద్ధుడి కేసు చూసినంత మాత్రం చేత 150 మంది ఆత్మజ్ఞానులు అయ్యారకండి, బోధ కూడా లేక. గౌతమ బుద్ధుడు ఏమి బోధించక్కర్లేకుండానే ఆయన ముఖం చూస్తే 150 మందికి జ్ఞానం కలిగిందండి. ఆ జ్ఞాని యొక్క వైభవం అటువంటిది. రాతి మనుషులకి జ్ఞానం యొక్క వైభవం ఏమి తెలుస్తుంది? ఎంతసేపు వాళ్ళు పూజ, వాళ్ళు జపము, వాళ్ళ జ్ఞానము రాళ్ళకే పరిమితమైన ఈ రాతి మనుషులక జ్ఞానం మీరు తెలిసే, రాళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళకండి జ్ఞానం యొక్క వైభవం తెలిసే. జ్ఞాని వైభవం కృష్ణుడికి తెలుసు, అందుకే అన్నాడు జ్ఞాని నా స్వరూపం పొందుతాడు. భగవంతుడికి తెలుసు జ్ఞాని వైభవం ఏంటి, అందుకే అన్నాడు జ్ఞాని నా స్వరూపం పొందుతాడు. అవును భగవాన్ గారు ఎందుకు వచ్చావు? ఎవరో జ్ఞాని ఉన్నారు చూడటానికి పాండిచ్చేరి వచ్చాను. అమ్మా నువ్వు ఏ దృష్టితోటి వచ్చావో ఆ దృష్టితోటి వెనక్కి వెళ్ళిపో, నువ్వు ఏ దృష్టితోటి వచ్చావో ఆ దృష్టితోటి వెనక్కి వెళ్ళిపో. ఈ గోచి కూడా నీకు అంటే ఎవరిని ఏం అడగాలో, ఎప్పుడు అడగాలో, ఎక్కడ అడగాలో, ఎలా అడగాలో కూడా తెలియకపోవడం కూడా అజ్ఞానం. దానికి కూడా జ్ఞానం అవసరం, ప్రశ్నించడానికి కూడా కొంత జ్ఞానం అవసరం. నిజంగా మీరు జీవితంలో అభివృద్ధిలోకి రావాలంటే భౌతికమైన జీవితం కానీ, ఆధ్యాత్మిక జీవితం కానీ, లేదా సాంఘిక జీవితం కానీ మీరు నెమ్మదిగా అభివృద్ధిలోకి రావాలంటే మీ మనస్సును శాంతపరచుకోండి, మీ మనస్సును నెమ్మదిపరచుకోండి. ఏమండి మీ మనస్సులో అణకవ తెచ్చుకోండి, మీ మనస్సులో సత్వగుణాన్ని పెంచుకోండి. అప్పుడు ఏమొచ్చింది మీకు? మోక్షానికి వెళ్ళే రోడ్డు కనిపిస్తుంది, మోక్షానికి వెళ్ళే రోడ్డు కనిపిస్తుంది. ఎప్పుడు మీ మనస్సు పూర్తిగా అణిగిన, అణిగిన మనస్సు ఏమవుతుంది? అది ఏ ఎక్కడో చూపిస్తుంది, మోక్షానికి వెళ్ళే రోడ్డును చూపిస్తుంది. ఏం చేయాలి? ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మనం తినేది ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మనం మాట్లాడే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, నిద్రలో జాగ్రత్తగా ఉండాలి. భగవాన్ ఏం చెప్పారంటే, మీరు ఈ సాధన అంటే ఈ 3 బాగా జాగ్రత్తగా మీరు ఆలోచించుకోండి. మీరు అతిగా తినవద్దు, మితంగా తినండి. అతిగా తింటారనుకోండి మీ మనసులో చాపల్యం వస్తుంది, బుద్ధిలో చాపల్యం వస్తుంది, శరీరానికి రోగం తొందరగా వస్తున్నారు. అతిగా తినేవాడికి శరీరానికి రోగం తొందరగా వస్తున్నారు. తర్వాత మనస్సుకి చాపల్యం పెరుగుతున్నట్టండి, ఇంద్రియాలకి చాపల్యం పెరుగుతున్నట్టండి. అంటే తగు మాత్రంగా యుక్తంగా తినమని భగవాన్ చెప్తారు. కానీ మాటలు కూడా ఎక్కువ మాట్లాడదు, మన అవసరానికి మించి మాట్లాడతాం. కాయలు ఏంటి అవసరానికి మించి మాట్లాడుతున్నాం అంటే మనలో పూర్తిగా అహంకారం ఉన్నది. లోకవాసన శాస్త్రవాసన సాధన చేస్తే పోతుంది, కానీ దేహవాసన మనకి ఫీలింగ్ చేస్తున్నది కొద్ది. నాకు దేహం ఉందని, ఆ దేహానికి రెండు చేతులు ఉన్నాయని, అందులో చేతి మీద కురుపు ఉందని మీరు చెబుతుంటే నాకు తెలుస్తుంది. సత్య జ్ఞానము లేని జన్మ ఫలమే ఒప్పుగా రాగే ఇలా అరుణాచల కావలసింది జ్ఞానం. లోకంలో మంచి చెడు అలా జరుగుతూ ఉంటుంది, ప్రభావం ప్రకృతి ప్రకృతి ఏమిటది. వెనక స్వాములు వారిని అడిగాను, లోకంలో సర్వసాధారణంగా మానవుడికి నిజం కంటే అబద్ధం ఎక్కువ ఇష్టం. ఏ మనిషికి ఇక్కడ నిజం కంటే అబద్ధం ఎక్కువ ఇష్టపడతాడు? లోకానికి కూడా నిజం కంటే అబద్ధం ఎక్కువ ఇష్టం అని. దానికి కారణం ఏంటో స్వాములారు ఏం చెప్పారంటే, లోకం అబద్ధం, దానికంటే అబద్ధం అంటే ఎక్కువ ఇష్టం. చేత ఆహార విషయంలో జాగ్రత్తగా ఉంటూ, మాటల విషయంలో జాగ్రత్తగా ఉంటూ, నిద్ర విషయంలో కూడా అతిగా నిద్రపోకుండా మీ పనులు మీరు చేసుకుంటూ, అంటే మన డ్యూటీ మనం విడిచిపెట్టకుండా. డ్యూటీ అంటే ఏంటి? ధర్మం. డ్యూటీ అంటే ఏంటి? ధర్మే. మన డ్యూటీ మనం విడిచిపెట్టకుండా దీనికి ఈశ్వరానుగ్రహం తప్పించి మనకి మోక్షం ప్రజలు మెచ్చుకుంటే మనకి మోక్షం రాదు. ఈశ్వరుడు యొక్క కరుణ ఉంటే మనకు మోక్షం. మనకు మోక్షాన్ని ఇచ్చింది సమాజం కాదు భగవంతుడు. మనకు మోక్షాన్ని ఇచ్చింది ప్రభుత్వం కాదు, భగవంతుడు మనకి మోక్షాన్ని ఇస్తాడు. అంటే మనం చేసే పని చూసి భగవంతుడు సంతోషించాలి. అంటే భగవంతుడు సంతోషించే పని మనం చేయాలి. భగవంతుడు ఏ పని అయితే మనం చేయమన్నాడో ఆ పని చేయాలి. ఏదైతే వద్దని చెప్పాడో దానికి సాధ్యం అంతవరకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయడం. కాబట్టి మీ పని మీరు చేసుకోవడం, ఇతరుల విషయాల్లో సాధ్యమైనంతవరకు జోక్యం చేసుకోవద్దు అన్నారు భగవాన్. నీ పని అది నువ్వు జాగ్రత్తగా చూసుకో. ఇతరుల గొడవల్లో సాధ్యమైనంతవరకు నువ్వు జోక్యం చేసుకో. ఇంకేత ఇతరుల గొడవల్లో నువ్వు జోక్యం చేసుకునే కొద్దీ నీకు అహంకారం పెరిగిపోతున్నారు. నీకు అక్కర్లేని గొడవల్లోకి నువ్వు తలదూర్చేయకండి, నీకు అక్కర్లేని గొడవల్లోకి నువ్వు వెళ్ళిపోయింది, నీకేం పెరుగుతుంది? అహంకారం పెరిగిపోతున్నారు. అంటే మాటల్లో జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడు. నీ బుద్ధిని బాగు చేసుకో, నీ మనస్సును బాగు చేసుకో. నీ మనస్సు ఎప్పుడైతే బాగుపడిందో నీ జీవితం ఉద్ధరించబడుతుంది. నీ మనస్సు బాగుపడకుండా నీ జీవితం ఉద్ధరించబడదు. నీకు ఎంత ధనం ఉన్నా సరే, చదువు ఉన్నా సరే, నేను చేస్తున్న సాధన వల్ల, నేను చేస్తున్న ధ్యానం వల్ల, నేను చేస్తున్న విచారణ వల్ల నా అజ్ఞానం ఏదైనా కోత ఉందా లేదని మీరు చూసుకోండి. ఎవరి వాళ్ళు మెచ్చుకుంటున్నారా లేదని మీరు చూసుకోకండి. ఎవరి వాళ్ళు ఎవరికి? నీ ఆత్మకి ఎదట వాళ్ళు కూడా అక్కర్లేదు, నీ అహంకారానికి ఎదట వాళ్ళు కూడా కావాలి. అంచేత భగవాన్ అన్నారు, ఇతరుల గొడవలోకి నువ్వు వెళ్ళి కొద్ది నీ అహంకారం పెరుగుతూ ఉంటుంది నీకు తెలియకుండా. డే టు డే లైఫ్లో బహు జాగ్రత్తగా ఉంటూ, మీరు కేవలం ఆ పూజ గదిలో ఉన్నప్పుడే దేవుడి జాతర, ఎక్కడనే దేవుని స్మరిస్తూనే మీరు ఏ పని చేసినా దేవుని ముందు స్మరించండి. అన్నం తినేటప్పుడు కూడా ఇది భగవంతుడి ప్రసాదం అనుకోండి. ఇప్పుడు దేవుడి దగ్గరికి రెండు అచ్చిపళ్ళు పట్టుకెళ్తామండి, మన పళ్ళు మన అచ్చిపళ్ళు. అప్పుడు అచ్చికలు ఏం చేస్తారో, ఒక అచ్చిపండు ఆయన పిచ్చుకుని ఒక అచ్చిపండు ఇచ్చేస్తారు. వెళ్ళేటప్పుడు అచ్చిపండు వచ్చేటప్పుడు ఏమంటాను ప్రసాదం. ఇంకా దేవునికి సమర్పణ చేయబడి ఇచ్చాడు కాబట్టి ప్రసాదం. అంటే ఇది సమర్పణ బుద్ధితోటి మీకు భగవంతుడికి, భగవంతుడి సమర్పణ బుద్ధితోటి కనుక మీరు పని చేస్తుంటే మీకు భగవంతుడు ఏమిస్తారండి? ఈ ప్రసాదం అనే అచ్చిపండు కాదు, ప్రసాదం అనే బుద్ధిని ఇస్తారు. మీరు ఈ అచ్చిపడితో సంతృప్తి పడిపోతున్నారా? ఈ ప్రసాదం అనే అచ్చిపండు ప్రసాదం అనే కొబ్బరికాయ కాదు, ప్రసాదం అనే బుద్ధి ఇస్తారు. ఆ ప్రసాదం అనే బుద్ధిని మనకు భగవంతుడు ఎప్పుడు ఇచ్చాడు? అప్పుడు ప్రసన్నమైనటువంటి ఆత్మ మనకు వ్యక్తమవుతుంది. ఇంతకాలం మీరు దేహ సుఖాలు అనుభవిస్తూనే ఉన్నారు. భగవాన్ ఏం చెప్పి, ఇంతకాలం మీరు దేహ సుఖాలు అనుభవిస్తూ ఉన్నారు, పుట్టిన దేహానికి సంబంధించిన సుఖం అనిపించారు. ఆత్మ పుట్టలేదు, పుట్టని ఆత్మకు సంబంధించినటువంటి సుఖాన్ని కూడా మీరు తెలుసుకోండి. ఆ సుఖం వైపుగా అందులో మీ మనస్సు కనుక మిలితమైతే ప్రకృతిలోకి రాని రాదు. ఆత్మ గురించి చెప్పి ఊరికెళ్ళేది విజయార్థ, అది మీదే అని చెప్పారు. ఆత్మ చాలా గొప్పదని చెప్పాడు, ఆత్మ యొక్క అవినెచ్చని చెప్పాడు, అది అగ్ని కాల్చలేదన్నాడు, ఏమంటే కత్తులు నరకలేవన్నాడు. ఆత్మ యొక్క అవినెత్యం గురించి చెప్పి ఊరుకోలేదు. ఆ ఆత్మ ఎవరనుకుంటున్నావు? అది ఎక్కడో ఉందనుకుంటున్నావా? అది నీ హృదయంలో ఉంది. అహమాత్మ కూడా శేష, అది నీ ఇల్లు అన్నావు. నీకు వేరుగా లేదు. ఈ దేహము నేను నేను అనుకోవటం వల్ల ఆత్మకు దూరంగా ఉన్నాను అనుకుంటున్నావు. నువ్వు ఆత్మవై ఉన్నావు. ఎప్పుడైతే దేహ బుద్ధి కాలిపోయిందో, ఎప్పుడైతే నీ సాధన వల్ల దేవుని కృప వల్లే సత్సాంగత్యం వల్ల ఈ దేహబుద్ధి ఎప్పుడైతే నశించిందో ఆ క్షణంలో మెరిపోలే. అది ఎప్పుడైతే నీకు ఆత్మ మెరిచిందో, ఆత్మ అనుభవం ఎప్పుడైతే కలిగిందో, అఖండమైన నేను 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 అని ఎప్పుడైతే తెలిసిందో. చాలా మంది కొంతమంది ఏమంటున్నారంటే నేను తెరుచుకుంటే నేను పోతానేమని పైన వేస్తానన్నారు. పాపం ఇటువంటి నలుగురిలో చెప్పడం లేదు, ఒంటరిగా ఉన్నప్పుడు చెబుతున్నారు. నాన్నగారు దేవుడి వేరుగా ఉన్నాడు, దేవుని పూజించుకోండి, దేవుణ్ణి జపం చేసుకుని అలా చెప్పండి, నేను కూడా చెప్పకండి, నేను తెలుసుకుంటే నేను పోతానేమో, నేను ఉంటే కదా అని నేను లేకపోతాడు. పాపం ఆ బిడ్డ ఎంత బిడ్డ, ఎటువంటి బిడ్డ చూడండి. పాపం దేవుడి గురించి చెప్పండి, నేను గురించి చెప్పకండి, నాకు భయం వేసిపోతాను లేదు. నేను ఉంటే కదా ఏదైనా భోజనం చేసినా మంచి సుఖాలు అనుభవించినా పూజ చేసుకున్నా జపం చేసుకున్నా నేను ఉంటే కదా. ఇది నేను పోతే నేను పోతానేమో ఎలాగేంటి అన్నారు పాపం. నేను పోతే నువ్వు పావు, నువ్వెవరో నీకు తెలుస్తుంది. అప్పుడు నేను పోతే కృష్ణుడు కూడా నేనన్నాడు. ఆ నేను నిన్ను వరిస్తుంది అయ్యా, నువ్వు పోవు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో నేను నేను ఏమేనేది చెప్పాడు, ఆ నేను వచ్చి నిన్ను వరించి వరించి నీ తలకాయ మీద పడుతుంది అయ్యా. నిజమైన అబద్ధమైన నేను ఎప్పుడైతే పోయిందో నిజమైన నేను తెలుస్తున్నావయ్యా. నేను పోవు, నేను పోదవయ్యా, నేను తెలుస్తుంది. ఏమన్నా నేను పోతానేమో నేనైనా తెలుసుకుంటే అన్నాడు. నేను తెలుసుకుంటే నేను పోదు, ఏది నిజమైనది అప్పుడు కూడా నువ్వు నేనంటావు. ఆ నేను దేహానికి పరిమితమైన కాదు, లోకానికి పరిమితమైన కాదు, ఒక వ్యక్తిగతమైన దేవుడికి పరిమితమైన కాదు, ఒక దేశానికి పరిమితం, ఒక ఒక కాలానికి పరిమితమైనది కాదు, ఒక ఒక స్థలానికి మట్టికి పరిమితమైనది కాదు, ఒక యుగానికి మట్టికి పరిమితమైనది కాదు, కేవలం ప్రకృతికి పరిమితమైనది కాదు. అఖండమైనది, పరిపూర్ణమైనటువంటిది, అన్లిమిటెడ్. ఏమన్నారు భగవాన్, నిన్ను నీవు తెలుసుకో. అంటే ఏమిటంటే నిన్ను అంటే ఎవరండి అది? అది నిజమైన నేను. నిన్ను అంటే అది ఎవరది? నిజమైన నేను. నీవు అంటే ఎవరు? ఇప్పుడు నువ్వేదైతే నేను అనుకుంటున్నావు ఆ నేను, అంటే దేహగతమైన నేను. నిన్ను నీవు తెలుసుకో. నిన్నంటే రియల్ లైఫ్, ట్రూ ఐ, రియల్ లైఫ్ ట్రూ ఐ, అది నిజమైన నేను. నిన్ను అంటే నీవు తెలుసుకో. నీవంటే ఏదైతే ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావో, ఏదైతే నేను ఈ దేహానికే పరిమితం, నీ అత్యత్వం, నీ అత్యత్వం ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకుంటున్నావు, దేహానికే పరిమితమై ఉన్నావు. నేను ఉన్నానని నాకు తెలుస్తాను, కానీ నా ఉనికి, నా ఎగ్జిస్టెన్స్, నా అస్తిత్వం దేహానికే పరిమితమైంది. ఈ దేహానికే పరిమితమైన ఈ నేను సహాయంతో ఆ నేను తెలుసుకో. ఏ నేను? కృష్ణుని చెప్పిన నేను తెలుసుకో. నేను అనగా నీవు, నేను అనగా నీవు, నేను అనగా నీవు, నేను అనగా ఇదేం మర్యాద అండి? నేను అణిగిపోతాను అంటున్నాడండి. అరుణాచలేశ్వరుని కూడా అణిగిపోమంటున్నాడండి. ఇదేం మర్యాద అండి? నీవు నేను అనగా నీవు నేను, నేను అణిగిపోతాను, నువ్వు కూడా అణిగిపో. నీవు నేను అనగా నీవు నేను అనగా దేవుని కూడా అణిగిపోమంటున్నాడండి. అంటే దేవుడి మీద ఇష్టం లేక చెబుతున్నాడండి? కాదు, దేవుడి మీద ఇష్టం లేక చెప్పడం కాదు, మనందరినీ ఈ లౌకికమైనటువంటి మామూలు మర్యాదలతో సంబంధం లేకుండా నిజం దగ్గరికి తీసుకుపోవడం కోసం చెబుతున్నాడండి. ఇక నిజం తెలిసే వరకు మనం ఈ బంధం నుంచి విడుదల పొందలేని దేవుడి మీద గౌరవం లేక చెప్పడం కాదండి. మనం నిజం దగ్గరికి తీసుకుపోవడం కోసం ఆయన పోరాటం, అంటే దేవుడి మీద గౌరవం లేక కాదు, మనం నిజం దగ్గరికి తీసుకెళ్ళటం కోసం ఆయన పోరాటం. ఇంకే నిజం తెలిస్తేనే కానీ మనం బంధువులోంచి విడుదల పొందాలి. నీవు నేను అనగా ఆయన కూడా అడిగిపోమంటున్నాడు. నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నేను చూస్తే కారు నింపు అది నాచల. ఏమిటండి విపతి ఇలా ఉంది? మీ భగవానికి భక్తి తక్కువ, కొంచెం భక్తి రుచి తక్కువ ఏమన్నారు? మా భగవానికి ఒకవేళ భక్తి రుచి తక్కువేమో కానీ మన భగవానికి భక్తి కాదండి. అక్కడ ప్రధానం ఆత్మ దగ్గరికి మనం మోసుకుపోవటానికి ఆయన సృష్టిలోకి వచ్చాడు. ఆయన వచ్చిన పని ఆయన చేసుకుపోతున్నాడు. మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, భక్తి ఉందనొచ్చు లేదనొచ్చు. ఆయన ఏ పని మీద అయితే ఈ భూమి మీదకి వచ్చాడు అక్కడ తీసుకుపోతున్నాడు. మీరు భక్తి ఉందనుకోండి లేదనుకోండి, ఆయన వల్ల ఏమి లేదు. సూర్యుడి మీద ఉండేస్తే సూర్యుడు దగ్గర వెళ్ళదు. ఆయన ఏమనుకున్నా ఇబ్బంది లేదు. మీ అబోహాలు ఆయనకి భక్తి ఉందనుకున్నాం, ఆయనకు వచ్చి ఆదాయం లేదు. భక్తి లేదనుకున్నాం, ఆయనకు వచ్చి నష్టం లేదు. సూర్యుడి మీద ఉండేస్తే మనం ఉంది ఎలా అయినా అక్కడ ఆదాయం లేదు లేదు వచ్చింది. పైగా తుంపర్లు వచ్చి మన మీద ఎక్కడ ఆ లోపలికి దిగలేక అందాలు చూడలేక చెప్పే మాట. నీవు నేను అనగా నీవు నేను అనగా నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలిచి స్థితి కరుణింపు అరుణాచల. జ్ఞాన శిఖరాలకి, శాంతి శిఖరాలకి, ఆనంద శిఖరాలకి తీసుకుపోతున్నాడు, మోసుకుపోతున్నాడు మనకి.